ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதிம் வியாசம் ததோ ஜயமுதிரயே. நஷ்டப்ராயேஷு பத்ரேஷு நித்யம் பாகவத சேவயா பகவதி உத்தமா ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகி. ஓம் அஜ்ஞானதிமிரந்தஸ்ய ஜ்ஞானாஞ்சனாசலாகய சக்ஷுருன்மிலிதம் யேன தஸ்மை ஸ்ரீகுரவே நம. நம ஓம் விஷ்ணு பாதாய கிருஷ்ணப்ரிஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்தா ஸ்வாமின் இதி நாமினே. நமஸ்தே சரஸ்வதி தேவே கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷா சூன்யவாதி பாஷாத்ய தேச தாரிணே வாஞ்சா கல்பதருப்யஸ்ச கிருபா சிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நம. ஜய ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதார ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராமா ராம ராமா ஹரே ஹரே. மூக்கம் கரோதி வாசாலம் பங்கும் லங்காய தேகிரும் யத்கிருபாதமகம் வந்தே ஸ்ரீகுரு. ஹரே கிருஷ்ணா, வெல்கம் யூ ஆல் ஃபார் டுடேஸ் பாகவத சிரவணோத்சவம். அதே 8 రోజులుగా మనం ఈ భాగవత మహాయజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా వాస్తవం చెప్పుకోవాలి, నిన్న మొదటిసారిగా నాకు ఎనిమిది రోజుల్లో మొదటిసారి నాకు నిజంగా నా హృదయంలో చెప్పలేని ఆనందం నిన్న భాగవతం చెప్పిన తర్వాత వ్యక్తిగతంగా నాకు ఎంతో ఆనందం వేసింది. నాకే అర్థం కాలేదు ఎందుకు నాకు ఈరోజు నా మనసులో ఇంత ఆనందం ఎందుకు ఉంది, ఎందుకు నాకు ఇంతగా ఆనందం అనిపిస్తుంది అని నేను ఆలోచించాను. తర్వాత భక్తులు కూడా అడిగాను, ప్రభు మీకు ఈరోజు క్లాస్ ఏమైనా నచ్చిందా అంటే, ఎందుకంటే నాకు ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి. తర్వాత ఒక భక్తులు చెప్పారన్నమాట, అతను చెప్పడంతో నాకు అప్పుడు అర్థమైంది. యాక్చువల్గా నిన్న మన క్లాసులో మనం భగవంతుని యొక్క రూపం గురించి వర్ణించుకున్నాము. 3వ స్కందం 28వ అధ్యాయం భగవంతుని యొక్క పాదముల్ని ఎలాగ మనము మెడిటేషన్ ఎలాగ ధ్యానం భగవంతుని యొక్క పాదాలను ఎలాగ ధ్యానం చేయాలి, భగవంతుని యొక్క చిరునవ్వు, భగవంతుని యొక్క ముఖము, భగవంతుని యొక్క కనుబొమ్మలు. సో వెన్ ఐ అండర్స్టూడ్ యాక్చువల్లీ వెన్ వి ఎక్స్ప్లెయిన్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, భగవంతుని యొక్క రూపాన్ని మనం చర్చించుకున్నప్పుడు దాని యొక్క వర్ణన, భగవంతుని కీర్తి వర్ణన భాగవతంలోనే వస్తుంది. మనం ఆల్రెడీ మనం చర్చించుకున్నాం, మొదటి అధ్యాయంలోనే వస్తుంది. సో బోత్ ద స్పీకర్ అండ్ ద ఆడియన్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. సో ఐ డోంట్ నో నాకు ఎంత శుద్ధత ఉందో తెలియదు, ఆడియన్స్కి ఎంత బెనిఫిట్ అవుతుందో తెలియదు, కానీ వ్యక్తిగతంగా ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఎస్టర్డే. వ్యక్తిగతంగా నా మటుకు నాకే ఒక రకమైన అంటే ఎప్పుడు కలగనటువంటి ఒక ఆనందాన్ని నేను నిన్న ఆస్వాదించాను. ఖచ్చితంగా ఎక్కడో భక్తులు నన్ను నా గురించి ప్రార్థిస్తున్నారు, కాబట్టి వాళ్ళ ప్రార్థనల వల్లనే నేను భగవంతుని గురించి చెప్పగలుగుతున్నాను. ప్లస్ నాకట్టు ఒక రకమైన దట్ స్మాల్ టేస్ట్ ఎస్టర్డే ఐ ఫెల్ట్. సో అందరికీ ధన్యవాదములు, ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తున్న భక్తులందరికీ హరే కృష్ణ. సో ఈరోజు మనము 7వ అధ్యాయం రాబోతున్నాము. 6వ అధ్యాయంలో నిన్న మనం నారదముని ఏ విధంగా వ్యాసదేవునికి ఎంకరేజ్ చేశారు అది మనం చూసాం మనము. తర్వాత వ్యాసదేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు రాశారు భాగవతం మొదటి ప్రశ్న. సూత గోస్వామి 4 ప్రశ్నలు అడుగుతారు కదా, మొదటి ప్రశ్న సమాధానం మనం చూసాము. రెండవ ప్రశ్న కూడా మనము సమాధానం చూసాము, అంటే పూర్తిగా చూడలేదు. రెండవ ప్రశ్న సుఖదేవ గోస్వామి గురించి అడుగుతారు, అతను ఎలా రిసీవ్ చేసుకున్నారు, అతను పరీక్షిత్ మహారాజ్ కోసం 7 రోజులు 7 రాత్రులు అతను అంతటి డిటాచ్డ్ పర్సన్, అయినా సరే పరీక్షితుడు సుఖదేవ గోస్వామి 7 రోజుల పాటు పరీక్షితుడితో ఉంటారు ఎందుకు అని చెప్పి అడుగుతారు. తర్వాత పరీక్షితుడి యొక్క లైఫ్ అండ్ యాక్టివిటీస్, తన జన్మ మరియు తన యొక్క కార్యాలను వాటి గురించి అడుగుతారు. 4వది పరీక్షితుడు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందని అడుగుతారు. సో ఈ యొక్క అధ్యాయంలో, ఈ 7వ అధ్యాయంలో ఈ 3వ ప్రశ్న, అంటే పరీక్షితుడి యొక్క జన్మ మరియు పరీక్షితుడి యొక్క కార్యములు, ఆ ప్రశ్నకు సమాధానం రాబోతుంది. కానీ ఆ పరీక్షితుడి యొక్క జన్మ గురించి చెప్పే ముందు మహాభారతంకి రెఫర్ చేస్తారు వ్యాస మహర్షి. అంటే అతని జన్మ అవ్వడానికి జరగబోయే కొన్ని యాక్టివిటీస్, సమ్ యాక్టివిటీస్ బిఫోర్, అది వర్ణన వస్తుంది. ఆ వర్ణన ఈరోజు మనకి 7వ అధ్యాయంలో ప్రముఖంగా వస్తుంది అన్నమాట. సో మనం చూసినట్లయితే నారదముని వ్యాసదేవుని ఫైనల్గా చెప్తారు. ఏమని చెప్తారంటే, యా సో హీ సేస్ దట్ భవసింధు ప్లవో ద్రష్టో హరిచర్యాను వర్ణనం అని చెప్పి చెప్తారు. ఏతద్ది ఆతుర చిత్తానం మాత్రా స్పర్శచ్చయేమహు. ఏమని చెప్తారంటే, చూడండి భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇంద్రియ తృప్తి వెనకాల పరిగెడతారు, దానివలన దట్ ఈస్ ద కాజ్, దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ద మిజరీస్. కాబట్టి ఈ యొక్క భౌతిక దుఃఖం నుంచి బయటపడాలంటే ఏం చెప్పాలి, భవసింధు ప్లవ దృష్టు. భవసింధు అంటే భౌతిక భవసాగరం, దీన్ని దాటాలి. దాటడానికి ఒక పడవ ఉంటుంది, ఆ పడవ ఏంటి, పడవ ఉంటే దాటదు సముద్రాన్ని, సో నౌక. ఆ నౌక ఏంటి, హరి చర్యాను వర్ణనం, అంటే భగవంతుడు హరి అతని యొక్క చర్యల అనువర్ణనం. సో హరిచర్యాను వర్ణనం అని చెప్పి చెప్పబడింది ఇక్కడ మనకి. సో అలా చెప్తారు. వ్యాస మహర్షి అప్పుడు భాగవతం ఇంక రాయాలని నిర్ణయించుకుంటారు. అతను ఫస్ట్ తన యొక్క ఆశ్రమం, తన ఆశ్రమంలో అతను తపస్సు మెడిటేషన్ చేస్తారనమాట భాగవతం రాసే ముందు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ద వెరీ సెకండ్ వర్స్ ఇన్ దిస్ చాప్టర్, ప్రభుపాదుల వారు చాలా బ్రహ్మాండమైన పర్పోర్ట్ ఇస్తారు ప్రభుపాదుల వారు. సమ్యప్రాస, ఆ యొక్క ప్రదేశం పేరు సమ్యప్రాస, వ్యాస మహర్షి బద్రికాశ్రమంలో ఉంటుంది అది, అక్కడ వ్యాస మహర్షి తన ఆశ్రమంలో రాస్తారని చెప్పి. ఇక్కడ ప్రభుపాద వారు ఏమని చెప్తారంటే, చూడండి వ్యాస మహర్షి ఒక గృహస్థ, ఆయన సన్యాసి కాదు లేక బ్రహ్మచారి కాదు, ఒక గృహస్థ, అయినా సరే తన ఇంటిని ఏమని ఇక్కడ ఉద్బోధించారు, తన ఇంటిని ఆశ్రమం అని చెప్పి అన్నారు. విచ్ మీన్స్ ఆశ్రమం అనే పదము కేవలము సన్యాసులు ఉండే ప్రదేశము లేకపోతే సాధువులు ఉండే ప్రదేశం మాత్రమే కాదు, ఆశ్రమం అనేది గృహస్థులు ఉండే ప్రదేశాన్ని కూడా ఆశ్రమం అని చెప్పి అంటారు. వర్ణాశ్రమం వికాల్, వర్ణాశ్రమం అంటే ఈ 4 బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఈ 4 కూడా వాళ్ళ యొక్క జీవిత ధ్యేయం, వాళ్ళ జీవిత ధ్యేయం భగవంతుణ్ణి చేరుకోవడమే అయినట్లయితే, తమ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలని సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లయితే వాళ్ళు ఉండే ప్రదేశాన్ని ఏమంటారు, ఆశ్రమం అని అంటారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూనో దట్ చూడండి, అంటే వర్ణాశ్రమం గురించి చెప్పబడింది. వర్ణాశ్రమం గురించి నేను ఆల్రెడీ కొంచెం వర్ణించాను 2వ అధ్యాయంలో, ఇప్పుడు కొంచెం వర్ణిస్తాను. చూడండి మనకి మన శరీరం, మనము ఈ భౌతిక శరీరం చిక్కుకున్నాము, భౌతిక ప్రపంచంలో ఉన్నాము, భౌతిక శరీరంతో ఉన్నాము, ఇంద్రియాలు అపరిశుద్ధము, మనస్సు అపరిశుద్ధము, అంటే భౌతిక ప్రపంచం, భౌతిక శరీరం, మనస్సు ఇంద్రియాలు అపరిశుద్ధం, కంప్లీట్లీ మెటీరియల్ అండ్ భగవంతుడు సంపూర్ణంగా ఆధ్యాత్మికతం. సో మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, నీ శరీరము నీ చుట్టుపక్కల మొత్తం అంత భౌతికము, నువ్వు చేరుకోవాల్సింది భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, అతను చేరుకోవాలి. సో యాక్టివిటీస్ హావ్ టు బి కంప్లీట్లీ స్పిరిచువల్. సో దే ఆర్ కంప్లీట్లీ 2 డిఫరెంట్ ఆర్కిటిక్ పోలు, అంటార్కిటిక్ పోలు అలాగనమాట, 2 డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్. సో భౌతిక శరీరంలో ఉండి భౌతిక మనసుతో భౌతిక జగత్తు ఎలాగ మనం భగవంతుని సేవ చేయగలము, దానికోసమే ఒక ప్రక్రియని భగవంతుడు క్రియేషన్ చేశాడు. దాని పేరే వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం అంటే బ్రిడ్జ్. మనం మలేషియాలో చూస్తాం కదా, రెండు పెద్ద బ్రిడ్జెస్, రెండు పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి, హ్యూజ్ స్కై స్క్రేపర్స్, మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. సో మనము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జ్ ద్వారా మనం ఈజీగా వెళ్ళవచ్చు. సో సిమిలర్లీ దిస్ ఇస్ మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, కనెక్షన్ ఈజ్ లైక్ ద వర్ణాశ్రమ ధర్మ. సో వర్ణాశ్రమ ధర్మ ఈజ్ లైక్ ఎ బ్రిడ్జ్. అంటే ఈ భౌతిక లోకంలో ఉండి, భౌతిక శరీరంతో ఉండి కూడా కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా, ఆ విధి విధానాలు ఎవరిస్తారు, భగవంతుడే ఇచ్చారు మనకి అది. అవి పాటించడం ద్వారా స్లోలీ 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 ఈ యొక్క భౌతిక బంధనాలను తగ్గించుకొని మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించవచ్చు. మనం చెప్పుకున్నాం బ్రహ్మచారి అనే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి, శరీరం ఉంది కాబట్టి. కొన్ని బాధ్యతలు ఉంటాయి, గృహస్థులకి కొన్ని సౌకర్యాలు కొన్ని బాధ్యతలు, వానప్రస్థకి కొన్ని సౌకర్యాలు కొన్ని బాధ్యతలు, సన్యాసికి కొన్ని సౌకర్యాలు కొన్ని బాధ్యతలు. ఈ విధంగా ప్రతి ఒక్కరు తమ తమ ఆశ్రమంలో ఉండి తమ తమ ధర్మాలను నిర్వర్తించినప్పుడు ఆటోమేటిక్గానే వాళ్ళు నెమ్మది నెమ్మది నెమ్మదిగా భక్తి జీవితంలో ముందుకు వెళ్తారు. సో వర్ణాశ్రమ ధర్మ ఈజ్ ఎ బ్రిడ్జ్. వర్ణాశ్రమ ధర్మము మన జీవిత గమ్యం కాదు, మన జీవిత లక్ష్యం కాదు. చైతన్య మహాప్రభు చెప్తారు ఎహి బాహ్య అంటారనమాట. వర్ణాశ్రమ ధర్మం ఇస్ నాట్ ద ఎసెన్స్, వర్ణాశ్రమ ధర్మ ఈజ్ ద ఇంటర్మీడియట్ ప్రాసెస్. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు కమ్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ శుద్ధ భక్తి. శుద్ధ భక్తి అనేది మన గమ్యము, కానీ వర్ణాశ్రమ ధర్మం అనేది పాటించడం ద్వారా మనం కొంచెము ఆ ప్రాసెస్లో రావచ్చు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు క్లియర్గా దిశానిర్దేశాలు ఇస్తారు, వానప్రస్థులు ఎలా బతకాలి ఇస్కాన్లో. అంటే ఈ రోజులు మనం ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కలియుగం ఇంతగా అడ్వాన్స్ అయింది, ఇంత ఘోర కలియుగంలో కూడా మనము ప్రాక్టికల్గా దైవీ వర్ణాశ్రమం ఏ విధంగా మనము మన జీవితాన్ని చేసుకోవచ్చు, అంటే వీ కెన్ మేనేజ్ అవర్ లైఫ్స్. నేను మనం చెప్పుకున్నాం కదా, నారదముని 24 గంటలు భగవంతుని ధ్యానం చేశారు. మనము మరి నారదముని మనే మన సంప్రదాయంలో ఉన్నారు కదా, అంటే మనం కూడా 24 గంటలు ధ్యానం చేయాలా అంటే నో, ద ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే మన మనస్సు సపోర్ట్ చేయదు. సో 2 అవర్స్ వీడు ధ్యానం. దేని మీద ధ్యానం చేస్తాం, నామం మీద, రూపం మీద కాదు, నామం మీద ధ్యానం చేస్తాం. మిగతా సమయం ఏం చేస్తాము, మన యొక్క సేవల ద్వారా కృష్ణుడికి, వీఆర్ కంప్లీట్లీ మెడిటేటింగ్ ఆన్ ద సర్వీస్ టు కృష్ణ. ఆ సేవ కూడా మనం ఏ విధంగా చేస్తాం చెప్పండి. ఇప్పుడు సరే 2 గంటలు మనం జపం చేసాము, 6 గంటలు నిద్రపోయాము, సరే శరీరానికి ఒక 8 గంటలు పోయాయి. సో ఇంకా మనకి 8 గంటలు ఉన్నాయి, 16 గంటలు ఉన్నాయి, 2 గంటలు జపం చేసాము, ఇంకా 14 గంటలు ఏం చేస్తాం మనము. సో వీ హ్యావ్ టు, అంటే మనం ఒక సేవలో అబ్జర్వ్ అయిపోవాలి, ఒక కృష్ణ కోసం సేవ చేయాలి, ఆ సేవ ద్వారా మనం కంప్లీట్గా అబ్జర్వ్ అవ్వాలి. కానీ ప్రతి ఒక్కరికి కెన్ వి ఎంగేజ్ దెమ్ ఇన్ సర్వీస్. సో వర్ణాశ్రమ ధర్మం ఏమిటంటే తమ తమ యొక్క సైకోఫిజికల్ నేచర్కి అనుసారంగా మనం చేయగలిగే కార్యక్రమాన్ని భగవంతుని కనెక్ట్ చేయడం, దట్ ఈస్ త్రూ వర్ణాశ్రమ ధర్మ. సో ఎసెన్షియల్గా మనం చెప్పాల్సింది ఇక్కడ చెప్పుకుంటుంది ఏంటంటే, ఈ ఆశ్రమం అనేది, ఆశ్రమం అనే పదము ఆశ్రయం నుంచి వస్తుంది. ఫ్రమ్ ఆశ్రయ కమ్స్ ఆశ్రమ. ఆశ్రయ అంటే షెల్టర్, ఆశ్రయం. ఏ దేనికి షెల్టరు, నీ భక్తి జీవితానికి షెల్టర్. నీ భక్తి జీవితానికి షెల్టర్ ఏమిస్తుంది, ఆశ్రమం ఇస్తుంది. కాబట్టి గృహస్థ ఆశ్రమము అంటే ఆ యొక్క సోషల్ స్టేటస్ నీకు భక్తి జీవితానికి ఆశ్రయం ఇస్తుంది. బ్రహ్మచారి ఆశ్రమము అంటే ఆ యొక్క సోషల్ స్టేటస్ నీకు నీ బ్రహ్మచారి జీవనానికి ఆశ్రయం ఇస్తుంది. అల్టిమేట్గా మన భక్తి జీవితం మనం ఒక్కొక్క స్థాయిలో ఉండి చేసుకుంటామన్నమాట. బ్రహ్మచారితో ఒక స్థాయి, గృహస్థితో ఒక స్థాయి, వానప్రస్థితో ఒక స్థాయి, సన్యాసితో ఒక స్థాయి. తమ తమ స్థాయిని బట్టి మనము భక్తి జీవితం కనెక్ట్ అయి ఉంటాం. మనకి మనం దేనికి అధికారం, మనకి దేనికి అధికారం ఉందో ఆ స్థాయిలో మనం ఉండాలి. ఆ స్థాయిలో ఉంటే మనం న్యాచురల్గా చేయగలం. ఆ స్థాయిలో ఉండి మనం భగవంతుని చేరుకోవడం ప్రయత్నించాలి. సో ప్రతి ఒక్క స్థాయికి ఒక వైరాగ్యం ఉంటుంది. సన్యాసులు వైరాగ్యం టాప్ మోస్ట్, వానప్రస్థులు కొంచెం తక్కువ, గృహస్థులు కొంచెం తక్కువ. ఈ విధంగా సో ఈచ్ వన్ హ్యాజ్ ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ రెనౌన్సియేషన్. దాన్ని మనం గ్రహించి మనం ఆ ఆశ్రమాన్ని స్వీకరించి ఆ ఆశ్రమంలో ఉండి మనము భగవంతుని ఏ విధంగా సేవ చేయాలో ప్రయత్నించాలి ఒక గురువు ఆధ్వర్యంలో. సో ఎవ్రీ ఆశ్రమ్ ఇస్ ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ థింక్, అంటే ప్రభుపాద చెప్తారనమాట, ఏమంటారంటే డోంట్ థింక్ గృహస్థ ఆశ్రమ్ ఇస్ ఎ లైసెన్స్ ఈజ్ ఏ ఆథరైజ్డ్ లైసెన్స్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్. గృహస్థ ఆశ్రమం అంటే, అంటే మనం ఇప్పుడు చూస్తాం లిక్కర్ షాపులు ఉంటాయి, లిక్కర్ షాపులకి ఉన్ని అంటే వాళ్ళకి లిక్కర్ అమ్మడానికి అఫీషియల్గా పర్మిట్స్ ఉంటాయన్నమాట. ఎవరు పడితే వాళ్ళు అమ్మడానికి లేదు కదా, సో కొంతమంది పర్మిట్ తీసుకొని లిక్కర్ అమ్మచ్చు. సో ప్రభుపాద ఏమంటారంటే గృహస్థాశ్రమం అనేది ఇట్స్ నాట్ ఏ లీగల్, అంటే పర్మిటెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇది కాదు అని చెప్పి. గృహస్థాశ్రమం అనేది ఇంద్రియ తృప్తి కోసం కాదు, గృహస్థాశ్రమం అనేది కూడా భగవంతుని చేరుకోవడానికి. కాబట్టి సో వ్యాస మహర్షి తన యొక్క ఇంటిని కూడా ఆశ్రమం చెప్పి అని అని ఉద్బోధించబడుతుంది ఇక్కడ. సో ఎవ్రీ సో వేర్ ఎవర్ వీఆర్ సిచ్యువేటెడ్ ఇఫ్ వీఆర్ సీరియస్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్ దట్ బికమ్స్ ఆశ్రమ్, అది ఆశ్రమం అవుతుంది. ఈ విధంగా వ్యాస మహర్షి భాగవతాన్ని రాయడం మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత తన యొక్క జలాంతా తనని తను శుద్ధీకరణ చేసుకొని తర్వాత భాగవతం రాయడం మొదలు పెడతారు. ఫస్ట్ వ్యాస మహర్షి తన యొక్క మెడిటేషన్, తన తపస్సు, తన తన ధ్యానంలో మొదట భగవంతుణ్ణి, భగవంతుని యొక్క బాహ్య శక్తిని, భగవంతుని యొక్క అంతరంగిక శక్తిని, భగవంతుని యొక్క బాహ్య శక్తిని రెండింటినీ వ్యాస మహర్షి స్మరించుకుంటారు. దిస్ ఈ లార్డ్ హ్యాస్ సో మెనీ ఎనర్జీస్, అవునా కాదా? పరాశ్య శక్తి వివిధైవ శూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాదిచ. సో భగవంతుకి ఎన్నో ఎనర్జీలు ఉంటాయి, శక్తులు ఉంటాయి. ఒక శక్తి ఏంటి? అంతరంగిక శక్తి. ఒక శక్తి బహిరంగ శక్తి. అంతరంగిక శక్తి అంటే యోగమాయ, బహిరంగ శక్తి అంటే మహామాయ. రెండు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి, కానీ రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉంది. సింపుల్గా చెప్పాలంటే వృందావన్ వాసిస్ గోలోకంలో, కృష్ణ గోలోకంలో ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తాన్ని అంతరంగిక శక్తి కంట్రోల్ చేస్తుంది, భౌతిక ప్రపంచాన్ని మొత్తము బహిరంగ శక్తి కంట్రోల్ చేస్తుంది. అంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అంతరంగిక శక్తి అంటే యోగమాయ కంట్రోల్ చేస్తుంది, భౌతిక ప్రపంచాన్ని బహిరంగ శక్తి అంటే మహామాయ కంట్రోల్ చేస్తుంది. బృందావన వాసిస్ ఉన్నారు, నంద మహారాజ్, యశోదామయ్యి, గోపబాలికలు, దిస్ గోపీస్, వీళ్ళందరూ వీళ్ళు కృష్ణుడిని భగవంతుడు అనుకోరు. దే థింక్ కృష్ణ ఈజ్ అవర్ ఫ్రెండ్, అవర్ సన్, అవర్ లవర్, ఈ విధంగానే అనుకుంటారు. కృష్ణుడిని భగవంతుడు అని చెప్పి వాళ్ళు అనుకోరు. భౌతిక ప్రపంచంలో కూడా చాలామంది కృష్ణుడు భగవంతుడా ఎవరికి తెలుసు, దే డోంట్ థింక్ కృష్ణ ఇస్ గాడ్, దే థింక్ దే ఆర్ ద గాడ్, నేనే దేవుడిని అనుకుంటారు భౌతిక ప్రపంచంలో కూడా. సో అంతరంగికలో ఒక ప్రపంచంలో కృష్ణుడు దేవుడు అనే విషయాన్ని మర్చిపోతారు, భౌతిక ప్రపంచంలో కూడా చాలాసార్లు కృష్ణుడు దేవుడు అనే విషయం మనం మర్చిపోతాము. కానీ రెండింటికి ఎంతో తేడా ఉంది. భౌతిక ప్రపంచంలో ఎందుకు మర్చిపోతున్నాము? మనము మహామాయలో ఉన్నాం కాబట్టి, బహిరంగ శక్తి. ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళు యోగమాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మర్చిపోతారు కృష్ణుడు కావాలని చెప్పి. కృష్ణ డస్ నాట్ లైక్ టు బి సెల్యూటెడ్ ఎవ్రీ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కమిషనర్ ఉన్నారు, పోలీస్ కమిషనర్, అతను ఆఫీస్కి యూనిఫామ్ వేసుకుని ఆఫీస్కి వెళ్తారు, అందరూ సెల్యూట్ కొడతారు. ప్రతి ఒక్కరు కమిషనర్ ఆఫీస్లో ప్రతి ఒక్కరూ ఆయన సెల్యూట్ కొడతారు. బయటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే అతను సెల్యూట్ కొడతారు. అండ్ ఈ యాక్సెప్ట్స్ ఇట్, దాన్ని స్వీకరిస్తారు. ఇంటికి వస్తారు, ఇంటికి వస్తే భార్య సెల్యూట్ కొడుతుందా, పిల్లలు సెల్యూట్ కొడతారా, వాళ్ళ అమ్మ నాన్న సెల్యూట్ కొడతారా? నిజంగా సెల్యూట్ కొడితే కమిషనర్ ఏమంటాడు, ఏంటమ్మా ఈరోజు ఎక్కిరిస్తున్నారు నన్ను, నేనేం తప్పు చేస్తే చెప్పండి అని చెప్పి అంటారు, అవునా కాదా? సో అతను ఎక్స్పెక్ట్ చెయ్యరు, తన తల్లిదండ్రులు, తన పిల్లలు, తన భార్య, తన సెల్యూట్ కొడతారు, తన అన్నదమ్ముడు సెల్యూట్ కొడతారు. నో, హీ లైక్స్ టు బి ట్రీటెడ్ ఫర్ వాట్ హీ ఈస్. తనని వ్యక్తిగానే చూడడానికి ఇష్టపడతారు, కానీ కమిషనర్గా చూడడానికి వాళ్ళు ఇష్టపడరు. సో హీ లైక్స్ టు బి ట్రీటెడ్ లైక్ ఎ సన్. వాళ్ళ తల్లి తనని కొడుకులా చూడాలని కోరుకుంటుంది, తన కూతురు తన తండ్రిలా చూడాలని కోరుకుంటుంది, తన భార్య తనని ప్రియుడిలా చూడాలని కోరుకుంటుంది, తన అన్నదమ్ములు తనని సాఖ్య భావన చూడాలని కోరుకుంటారు. అలాగే ఉంటారు తప్ప వాళ్ళు కూడా కమిషనర్ సార్, ఎస్ సార్ అని చెప్పి అటెన్షన్ మూడ్లో ఉండరు కదా. సో అదేవిధంగా భగవంతుడు కూడా తన అంతరంగిక భక్తులతో తనని భగవంతునిగా కీర్తించాలని భగవంతుడు ప్రయత్నించాడు. సో కృష్ణ డజ్ నాట్ లైక్ టు బి ట్రీటెడ్ లైక్ ఎ గాడ్. యశోదమ్మ ఎప్పుడైతే కృష్ణుడు నోరు తెరిస్తే ఆ నోట్లో లోకమంతరిని చూస్తుంది, బ్రహ్మాండం మొత్తం కనిపిస్తుంది, విశ్వం బ్రహ్మాండమే కాదు, బ్రహ్మాండం అంటే ఒకటి, విశ్వం మొత్తం కనిపిస్తుంది. అంటే అనంత కోటి బ్రహ్మాండాలు కనిపిస్తాయి. విశ్వధామే చెవట్లు పట్టేస్తాయి. వెంటనే త్వమే వివాత త్వమే విపత అని చెప్పి కంటిన్యూస్గా ఇంకా ఉపనిషద్దులు స్తోత్రాలు చెప్పేస్తుంది అనమాట. కృష్ణ అనుకుంటారు, అబ్బా ఈ వైకుంఠంలోని దేవతలు వేదాలు అన్నీ ఇవే చెప్తున్నాయి నా గురించి, కనీసం మీరైనా వారని చెప్పి మళ్ళీ యోగమాయ. ఇమీడియట్గా యశోదమాయ కానా మట్టి తింటున్నావా అని చెప్పి షీ కైండ్ ఆఫ్ క్యాచెస్ ఇస్ హియర్ కృష్ణమా నడుస్తారు. సో భగవంతుడు అలాగే ఇష్టపడతారు యోగమాయ. కానీ మనం అలా చేయొచ్చా? మనం అలా చేయొచ్చా భగవంతుడికి? కెన్ వి సే ఏ అంటే కృష్ణుణ్ణి బృందావన వాసస్ కొన్ని కొన్ని సార్లు ఒక రకంగా తమ సొంత మనుషులాగా ఉద్బోధిస్తారు డైరెక్ట్గా భగవంతునికి, ఏ కానా తిను అని చెప్పేసి ఇలా పెట్టేస్తారనమాట విగ్రహాలకి. మనం వాళ్ళు పెట్టొచ్చా? ప్రభుపాదాలు చెప్పారా? మనం ఎలా పెట్టాలి? భగవంతుని పెట్టే ముందు మనం అచ్చని ఆచరణ చేసుకొని గురువుని ప్రార్థించి గౌరంగ మహాప్రభుని ప్రార్థించి తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని ఎన్నెన్నో విధి విధానాలు పాటిస్తాం. ఎందుకంటే మనము భగవంతుణ్ణి స్వామిగానే చూస్తామన్నమాట, ఐశ్వర్య భావన సేవ చేస్తాం. మనం ఆ స్థాయిలో సేవ చేయం, ఎందుకంటే మనకి ఇంకా ఆ స్టేజ్ చేరుకోలేదు కాబట్టి. వీ డోంట్ హ్యావ్ దట్ క్వాలిఫికేషన్. సో ఎనీహౌ వ్యాసదేవుడు ఇక్కడ భగవంతుని యొక్క అంతరంగ శక్తి, భగవంతుని యొక్క బహిరంగ శక్తి రెండింటినీ చూస్తారు. సో తర్వాత వ్యాసదేవుడు బద్ధజీవులను కూడా చూస్తారనమాట. దిస్ ఈస్ ద లివింగ్ ఎంటిటీస్ ఆల్సో. లివింగ్ ఎంటిటీస్ ఏ శక్తి కింద వస్తారు? యాక్చువల్గా చెప్పాలంటే తటస్థ శక్తి కింద వస్తారు. బహిరంగ శక్తి అంటే ప్రకృతి, భౌతిక ప్రపంచం. అంతరంగ శక్తి అంటే భగవంతుని చిద్ధామం, ఆధ్యాత్మిక ధామం. తటస్థ శక్తి అంటే రెండింటికి మధ్య. ఎవరు రెండింటికి మధ్య? మనలాంటి వాళ్ళు అనమాట. అంటే కొన్నిసార్లు తటస్థ శక్తి అంటే ఇంటర్మీడియట్, ఇన్ బిట్వీన్. కొన్నిసార్లు వాళ్ళు అంతరంగిక శక్తి యొక్క ఆశ్రయం తీసుకుంటారు, కొన్నిసార్లు వాళ్ళు బహిరంగ శక్తి యొక్క ఆశ్రయం తీసుకుంటారు అనమాట. కాబట్టి భౌతిక ప్రపంచం బద్ధజీవి అనేవాడు కొన్నిసార్లు మనము భగవంతు ధామంలో ఉంటాం, కొన్నిసార్లు భౌతిక ప్రపంచంలో ఉంటాం. సో వీఆర్ తటస్థ శక్తి, రైట్? సో యా, సో వ్యాస మహర్షి అదేవిధంగా ఈ తటస్థ శక్తి, ఈ యొక్క బద్ధజీవుల గురించి కూడా ఆలోచిస్తారు. ఆలోచించి వాళ్ళ గురించి కూడా తన హృదయంలో కంపాషన్ వస్తుంది. కంపాషన్ అంటే కరుణ. భగవంతుని యొక్క అన్నీ చూస్తారనమాట, అతని యొక్క ఆధ్యాత్మిక లోకాన్ని చూస్తారు, భౌతిక లోకాన్ని చూస్తారు, తటస్థ శక్తిని చూస్తారు. చూసి ఫైనల్గా భాగవతాన్ని రాయడం ప్రారంభిస్తారనమాట. ఏమంటారంటే అక్కడ అనర్థోపశమం సాక్ష్మం భక్తియోజం అదక్షజే లోకాం లోకస్యాజనతో విద్వాంస్ చక్రే సాత్వత సంహితం. సో అనర్థ ఉపశమం సాక్ష్మం భక్తి యోగం అదోక్షజే. అంటే అనర్థ ఉపశమం అంటే లోకాంశ చ విద్వాంస్ చక్రే సాత్వత సంహితం. అంటే ఈ బద్ధజీవులు వాళ్ళకి అనర్థాలు ఉండడం వల్లనే కదా వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి అంటుకుని ఉన్నారు. వాళ్ళ అనర్థాల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? భక్తి యోగం అదోక్షజే అంటే అదోక్షజ అంటే భగవంతుడు, అదోక్షుడి పట్ల భక్తి యోగం చేయాలి, రైట్? తర్వాత లోకస్యా జనతో విద్వాంస్. కాబట్టి అటువంటి వాళ్ళ కోసము వ్యాసమహర్షి ఏం రాశారు? చక్రే సాత్వత సంహితే. చక్రే అంటే కంపైలేషన్. సాత్వత సంహితం, భాగవతానికి ఇంకొక పేరేంటి? సాత్వత సంహితం. మనం చెప్పుకున్నాం కదా సత్వ సాత్వత సాత్వతంపతి. సాత్వత సంహితం అంటే శ్రీమద్ భాగవతం. అంటే సాత్వత అంటే శుద్ధసత్వం, శుద్ధసత్వం అని చెప్పి సాత్వతం అని చెప్పి. సో శుద్ధ సాత్వత శుద్ధసత్వం సాత్వత చక్రే సాత్వత సంహితం. సో ఈ విధంగా వ్యాస మహర్షి భాగవతం దేనికి రాశారు? ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ ఈ బద్ధజీవులు శుద్ధీకరణ అవడానికి రాశారనమాట, రైట్? తర్వాత ఏం చెప్తారు? యశ్యాం వై శూయమాణాం కృష్ణే పరమ పురుషే భక్తిర్ ఉత్పద్యతే పుంస శోకమోహ భయాపహ. ఇక్కడ వస్తుంది, ఏమని వస్తుందంటే యశ్యాం వై శూయమానానం కృష్ణే పరమ పురుషే భక్తిర్ ఉత్పద్యతే పుంస శోకమోహ భయాపహ. సో భాగవతం రాయడానికి భాగవతం వల్ల రెండు ఎఫెక్ట్స్ అంటారు. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి, శోక మోహ భయాభహ, అంటే భాగవతం మనల్ని శోక మోహ భయాల నుంచి దూరం చేస్తుంది. భౌతికమైన ఇట్ ప్యూరిఫైస్. ఫస్ట్ థింగ్ ఇస్ భాగవతం చదవడం వల్ల ఏమవుతుంది, హృదయం శుద్ధీకరణ అవుతుంది, శోక మోహ భయాలు అన్నీ పోతాయి అన్నమాట. రెండో, దట్ ఇస్ ద ఫస్ట్ ఎఫెక్ట్, ఇమ్మీడియట్ ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్ ఏంటి, భక్తి ఉత్పద్యతే పుంస. పుంస అంటే అలవాడు, భక్తి ఉత్పద్యతే అంటే భగవంతుని పట్ల భక్తి కూడా వస్తుంది. సో రెండు 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 ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట భాగవతం చదవడం ద్వారా. మొదటిది ఏంటి, భౌతిక కోరికలు, భౌతిక కామవాసనలు, శోకము మోహము భయము, ఇవన్నీ దేనికి వస్తాయంటే భౌతిక ఆసక్తి వల్ల వస్తుంది. భౌతిక ఆసక్తి లేని వాడికి శోకము మోహము ఉంటాయా, ఉండవు కదా. నారదుని చూసాము, అతనికి భౌతిక ఆసక్తి ఏమీ లేదు, తల్లి చనిపోయింది అయినా అతను శోకం లేదు, మోహం లేదు, భయం లేదు. శోకం, తల్లి చనిపోయినందుకు శోకం లేదు, మోహం ఆ గ్రామం పట్ల మోహం లేదు, భయం ప్రపంచం అంతా తిరుగుతున్నారు అయినా భయం లేదు. శోక మోహ భయాభహ ఈ మూడు ఏమీ లేవు నారద మునికి. ఎందుకు, బికాస్ ఈజ్ భాగవతం నుంచి అని విన్నారు కాబట్టి. భాగవత పడియే భాగవత స్థానే, అంటే భాగవతుల నుంచి అతను భాగవతం విన్నారు కాబట్టి అతనికి ఇవేమీ లేవు, రైట్. దట్ ఈస్ ద థింగ్. భక్తి ఉత్పద్యతే పుంస. సో ఈ విధంగా వ్యాస మహర్షి భాగవతాన్ని రాయడం మొదలు పెడతారు. తర్వాత అని సూత గోస్వామి చెప్తారు. అప్పుడు శోణకాది ఋషి మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతారు సూత గోస్వామిని. ఏమని అడుగుతారంటే, సరే వ్యాస మహర్షి రాశారు, తర్వాత వ్యాస మహర్షి దాన్ని ఎవరికి చెప్పారు, సుఖదేవ గోస్వామికి చెప్పారు. కానీ సుఖదేవ గోస్వామి ఆయన ఆల్రెడీ నివృత్తి మార్గం, అతను నివృత్తి మార్గాన్ని అనుసరించి ఉన్నారు కదా. నివృత్తి మార్గం అంటే సింపుల్, ఆయన ఇస్ అ మోనోయిస్ట్, నిర్వికల్ప అంటే అతను నిరాకారవాది, బ్రహ్మవాది. సుఖదేవ గోస్వామి ఆల్రెడీ బ్రహ్మవాది అంటే ఆల్రెడీ ఈజ్ ఇన్ ఎ ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్. బ్రహ్మవాదిస్ అంటే వాళ్ళకి భౌతికమైన ఆసక్తులు ఏమీ ఉండవు, వాళ్ళకి శోకము మోహము భయము అటువంటివి అంటే తెలియదు, ద కంప్లీట్లీ ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్. సో ఆల్రెడీ అతను ఆ స్థాయిలో ఉన్నారు. అయినా సరే మళ్ళీ వాళ్ళు ఆయన మళ్ళీ భాగవతం చదవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అని చెప్పి అడుగుతారు. ఎవరు అడుగుతారు, శోణకాది ఋషి సూత గోస్వామిని అడుగుతారు అన్నమాట. ఈజ్ ఆల్రెడీ ఇన్ దట్ ప్లాట్ఫామ్, వై అగైన్ హాస్ టు డూ ఇట్. అప్పుడు దానికి సుఖదేవ గోస్వామి సూత గోస్వామి సమాధానం చెప్తారు. నేను మీకు ఆల్రెడీ ఆ స్టోరీ చెప్పాను. ఏమని చెప్పానంటే, సూత గోస్వామి బ్రహ్మ వైవర్త పురాణంలో వస్తుంది స్టోరీ. సూత గోస్వామి ఏం చెప్తారంటే, ఈ విధంగా సుఖదేవ గోస్వామి తల్లి గర్భంలో నుంచి రారు, 16 ఏళ్ళ పాటు రారు. ఎందుకు, భయము, బయటకు వస్తే ఎక్కడ నాకేం మళ్ళీ మాయలో పడిపోతానేమో అని చెప్పి. అప్పుడు స్వయంగా కృష్ణుడి ఆశీర్వదిస్తాను, నీకేం కాదు నువ్వు బయటికి రా అంటే వస్తారు. వస్తారు కానీ ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా మళ్ళీ తను ఈ లోకాన్ని అంటే ఈ యొక్క ప్రజలకి దూరంగా ఉండాలని, భౌతిక జీవనానికి దూరంగా ఉండాలని చెప్పి అడవుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అక్కడ కట్టెలు కొట్టే వాళ్ళు భాగవతం శ్లోకాలు చెప్పుకుంటారనమాట. రెండు శ్లోకాలు మనం చెప్పుకున్నాం. మనము ఏం చెప్పుకున్నాము, అహో బకీయం స్తనకాల కూటం, అంటే కృష్ణుడు ఎంత దయామయుడు, పూతని తల్లి తల్లి స్థానం ఇచ్చాడు. రెండవది బర్హాపీఠం నటవరం, అంటే కృష్ణుడి యొక్క అందం గురించి వర్ణన. ఆ రెండు శ్లోకాలు వినగానే సుఖదేవ గోస్వామికి హృదయంలో ప్రేమ పుట్టుకొస్తుంది అనమాట. ఇమ్మీడియట్గా అది నిర్లిప్తమైన ఆ యొక్క భక్తి బయటికి సడన్గా బయటకు వస్తుంది. సో దిస్ వే సుత గోస్వామి అప్పుడు తన తండ్రి దగ్గర తిరిగి వచ్చి తన తండ్రి దగ్గర భాగవతం వింటారు. ఇక్కడ సో ఇక్కడ శ్లోకం వస్తుంది. ఏమని వస్తుందంటే, ఆత్మారాములు అని చెప్పి. ఆత్మారామాస్ అంటే ఆత్మారామ అంటే ఈజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. వాళ్ళకి వేరే ఏది అవసరం లేదు. ఆత్మారామ్స్ ఇన్ జనరల్గా ఎలా ఉంటారంటే, వాళ్ళకి భక్తులు కూడా అవసరం లేదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి నథింగ్ దే నీడ్, దే ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ దెమ్సెల్వ్స్. ఇన్ జనరల్గా వాళ్ళు బ్రహ్మవాదీస్ అనమాట. భక్తులు అనేవాళ్ళు ఆత్మారామ స్థాయి దాటి ఉంటారు. సో ఇక్కడ సూత గోస్వామి భక్తి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఏమి చెప్తానంటే, ఆత్మారామశ్చ మునయో నిర్గంతం అపి ఉరుక్రమే కుర్వంతి యత్ కుర్వంతి అహైతు కిం భక్తిం ఇత్తం భూతగుణోహరి. ఏమని చెప్తారంటే, ఆత్మారామశ్చ మునయో నిర్గ్రంథం అపి ఉరుక్రమే. నిర్గ్రంథ వాళ్ళకి ఈ విధి విధానాలు గ్రంథాలు వీడికి సంబంధం లేదు. ఆత్మారామశ్చ మునయో కుర్వంతి అహైతుకి భక్తి ఇత్తం భూత గుణోహరి. అంటే అటువంటి వాళ్ళు కూడా భగవంతుని యొక్క ఇత్తం భూత గుణహరి, అటువంటి వాళ్ళు కూడా భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క కీర్తి, భగవంతుని యొక్క ఐశ్వర్యాల గురించి వింటే వాళ్ళకి కూడా భక్తి పట్ల ఆకర్షితులు అవుతారు అని చెప్పి చూడండి. అంటే దిస్ ప్రూవ్స్ భక్తి ఈజ్ సుపీరియర్ టు జ్ఞాన. అంటే బ్రహ్మవాదీస్, అంటే ఇక్కడ నివృత్త మార్గీస్, సుఖదేవ గోస్వామి బ్రహ్మవాదీస్, అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, బ్రహ్మ సత్యం జగన్మిత్య అని వాళ్ళ నాలెడ్జ్, నేను శరీరం కాదు ఆత్మ, నాకు వెతు సంబంధం లేదు, బ్రహ్మన్ అది, బ్రహ్మన్ అంటే బ్రహ్మకాంతి, భగవంతుని యొక్క కాంతి అది టాప్ మోస్ట్, కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోవాలి, కాబట్టి నాకు ఈ లోకంతో సంబంధం లేదు, కంప్లీట్గా అనాసక్తులు, వాళ్ళకి దేనితో సంబంధం లేదు, భగవంతునితో కూడా సంబంధం, దేనితో సంబంధం లేదు, అది అటువంటి కంప్లీట్గా సాటిస్ఫై ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా భగవంతుని గురించి విన్నప్పుడు, లేకపోతే భగవంతుని సంబంధించిన విషయాలకి టచ్లో వచ్చినప్పుడు వాళ్ళు మారిపోతారు. ఉదాహరణ ఏంటి, సుఖదేవ గోస్వామి ఇక్కడ మనం చూసాం. ఇంకొక ఉదాహరణ ఉంది, ఎవరు, చతుష్కుమారులు. చతుష్కుమారులు కూడా ముందు భక్తులు కాదు, వాళ్ళు ఎవరు, దే ఆర్ జ్ఞానీస్, దే ఆర్ కంప్లీట్లీ రెనౌన్సియేట్స్, వాళ్ళు ఏంటంటే దే ఆర్ బ్రహ్మవాదీస్ అనమాట. జ్ఞానయోగం అనేది బ్రహ్మను తీసుకెళ్తుంది, వాళ్ళు బ్రహ్మవాదీస్. అటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే వైకుంఠానికి వస్తారో అక్కడ బ్రహ్మవాదులే కాబట్టి వాళ్ళకి ఎంట్రన్స్ ఉండదు, కానీ వాళ్ళు కోపమవుతారు, మమ్మల్ని ఎందుకు పంపించట్లేదు అని చెప్పి. అప్పుడు విష్ణు అక్కడ బయటకు వస్తారు. విష్ణు బయటకు వస్తున్నప్పుడు విష్ణు పాదాల దగ్గర ఉన్న తులసి యొక్క ఆ యొక్క గాలి ఆ పాద తులసి యొక్క మకరందాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నోకు, ఎప్పుడైతే వాళ్ళ నోట్లో వాళ్ళ నసిక వాళ్ళ ముక్కులో ప్రవేశిస్తుందో, ఇమ్మీడియట్గా వాళ్ళ హృదయం వెంటనే పరివర్తన చెందుతుంది. ఇక్కడ సుఖదేవ గోస్వామికి ఎలా అయింది, భగవంతుని యొక్క కథ అతని చెవిలో ప్రవేశించింది. చతుష్కుమారుడికి ఏమైంది, భగవంతుని యొక్క అరోమా అంటే మకరందం, అరోమా అంటే ఇట్స్ ఎ ఫ్రాగ్రెన్స్, భగవంతుని యొక్క సువాసన, భగవంతుని యొక్క చరణపాద తులసి యొక్క సువాసన ఎప్పుడైతే వాళ్ళ ముక్కులోకి ప్రవేశించిందో ఇమ్మీడియట్లీ. సో దట్ మీన్స్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్. సో వీటన్నిటి ఎలా ఉంటుందంటే ప్రతిదీ భగవంతుని పట్ల మనకి ఆకర్షణ పెంచగలదు. చతుష్కుమారులు నిరాకారవాదులు, కానీ ఎప్పుడైతే వాళ్ళకి తగిలిందో వాళ్ళు కూడా భక్తులు అయిపోతారు అన్నమాట. దస్యారవిందనయనస్య పదారవిందో కింజల్క మిశ్ర తులసి మకరంద వాయు అంతర్గతేన సవివరేన చకార జుష్టం సంక్షోభమక్షర జుషం అపిచిత్త తన్వో తస్య అరవింద నయనస్య పదారవింద. చూడండి ఎంత బాగా పోయిటరీ రాశారు. తస్య అంటే అతని, అరవింద నయనస్య అంటే అరవింద నేత్రాలు కలిగిన వాడి పాదారవిందము. కృష్ణుడి యొక్క పాదాలు చెప్పొచ్చు కదా, కృష్ణుడి పాదాలు. కానీ ఇక్కడ సుఖదేవ గోస్వామి ఎలా చెప్పారంటే కృష్ణుడు అనలేదు, కృష్ణుడిని బదులు ఏమన్నారు, అరవింద నయనస్య అన్నారు, పాదాలు అనలేదు, పాదాలు అనొచ్చు కదా, పాదారవిందం అన్నారు. అంటే అరవిందము అరవిందము అంటే అరవింద నయనాలు ఉన్నవాడి పాదారవిందాములు అని చెప్పి. తస్య అరవింద నయనస్య పదారవిందో కింజల్క మిశ్ర తులసి మకరంద వాయు. సో ఆ తులసి మామూలు తులసి కాదు, మనం కూడా చూస్తాం కదా భగవంతుని తులసి పెడతాము, తులసిని ఏం చేస్తాం మనము, భగవంతుని యొక్క గంధంలోని తులసిని పెట్టి ఆ తులసిని మనము భగవంతుని పాదాల మీద పెడతాము. సో కింజల్క అంటే సాఫ్రాన్ డస్ట్ పార్టికల్స్, అంటే కుంకుమ పువ్వు అనుకోవచ్చు సింపుల్ చెప్పాలంటే. ఆ కుంకుమ పువ్వు తులసి కలిపి పెట్టిన ఆ యొక్క తులసి కింజల్క తుష్ణం కలిసి మకరంద వాయు, ఆ తులసి యొక్క ఫ్రాగ్రెన్స్ వాయు అంతర్గతేన, అది ఎప్పుడైతే ప్రవేశించిందో వాళ్ళ వ్యక్తిలోకి, అంతర్గతేన స్వవివరేన చకార జుష్టం సంక్షోభం అంటే ఇమ్మీడియట్గా లోపల స్టార్ట్ అయింది అనమాట ప్రాసెస్, సంక్షోభం అక్షరం జుషం అంటే బ్రహ్మన్ అక్షర జుషం అప్పి చిత్త తన్వో, వాళ్ళ చిత్త అంటే వాళ్ళ కాన్షియస్నెస్ మొత్తం మారిపోయింది, శరీరం పులకించిపోయింది వాళ్ళ చేతన, వాళ్ళ మైండ్, వాళ్ళ అబ్దుల్ మంది ఇమ్మీడియట్గా వాళ్ళ ఉన్న అండర్స్టాండింగ్స్, ఏ అండర్స్టాండింగ్స్, భగవంతుడికి నిరాకారవాదులు, ఆకారం లేదు, అంత బ్రహ్మన్, అంత బ్రహ్మ బ్రహ్మజ్యోతియే పరమసత్యము, వాళ్ళకి అంతగా నీకు తెలియదు బ్రహ్మజ్యోతి పైన పరమాత్మ, పరమాత్మ పైన భగవాన్ అదేం తెలియదు వాళ్ళకి. సో అండర్స్టాండింగ్ మొత్తం పటా పంచలైపోయాయి. ఎలా అయిపోయాయి? భగవంతుని యొక్క చరణపాదముల యొక్క తులసి యొక్క మకరందాన్ని వాళ్ళు స్వీకరించినప్పుడు. సో ఇది భగవంతుని యొక్క గొప్పతనం. సో ఈ విధంగా సుఖదేవ గోస్వామి పుట్టుకతో బ్రహ్మవాది అయినా సరే ఎప్పుడైతే ఈ రెండు శ్లోకాలు వింటారో అతను శుద్ధ భక్తుడు. అంటే భక్తి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, కానీ శ్రవణాది శుద్ధచిత్తి కరోయమవుతాయి. కానీ దాన్ని జాగ్రత్త చేయాలి. సుఖదేవ గోస్వామి అలా జాగృతమైంది, చతుష్కుమారులకి ఈ విధంగా జాగృతమైంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఎందుకు సుఖదేవ గోస్వామి భాగవతాన్ని మళ్ళీ విన్నారయ్యా అంటే కారణం ఏంటి? అది దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ భక్తి. కడుపు నిండిపోయింది. ఆత్మారం అంటే ఏం లేదండి చెప్పండి. ఇంత తినేశారండి, ఇంత ఫుల్ తినేశారు, ఇక్కడ దాకా తిన్నారండి. అప్పుడు ఇంకా వాళ్ళకి ఏం ఇచ్చినా సరే తినగలమా, తినం కదా. కానీ అంత నిండినా సరే లేటస్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇచ్చామనుకో, ఫుల్ అయినా బటర్ స్కాచ్ అంటే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎవరు నో అని చెప్పలేరు. సో ఇమీడియట్లీ దే ఈట్ ఇట్. సో అదేవిధంగా అఫ్ కోర్స్ భక్తులు ఆఫరింగ్ చేసి తీసుకోవాలి. సో అదేవిధంగా అంటే ఇప్పుడు అంత నిండిపోయినా సరే ఇంకొక ఐటెం తింటున్నాడు అంటే అర్థమేంటి? ఐటెం యొక్క గొప్పదనం అది. అదేవిధంగా ఆత్మారాములను కూడా సంతృప్తిపరచగలిగింది ఏంటి? అది కృష్ణ కథ. ఆ విధంగా సుఖదేవ గోస్వామి భాగవతాన్ని నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ సుత గోస్వామి ఇప్పుడు డైరెక్ట్గా వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? ఈస్ కమింగ్ టు దిస్ పాయింట్. విచ్ పాయింట్? హస్తినాపురం. సో సుత గోస్వామి చెప్తారు సువర్ణ కృషి. చూడండి, మహాభారత యుద్ధమైంది మనందరికి తెలుసు. యుద్ధంలో కౌరవులంతా చనిపోతారు, ఒక దుర్యోధనుడు మాత్రమే మిగులుతారు. కానీ అతను కూడా హిజ్ బ్యాక్ స్పైన్ బ్రోకెన్, అంటే నడుము విరిగిపోయి ఉంటుంది. అండ్ హిజ్ నడుము విరుగుంటుంది, అతను తొడ కూడా విరుగుంటుంది, అతను కూడా చావు బతుకుల్లో ఉంటాడు. అటువంటి సమయంలో అశ్వత్థాముడు ఏం చేస్తారు? పాండవుల యొక్క ఐదుగురు పుత్రుల్ని, అంటే ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రుల్ని రాత్రి మధ్యలో తలను నరికి, అంటే అతను ఏమనుకుంటారు? పాండవులే అనుకుంటారు అనమాట. పాండవులు తలను నరకడానికి వెళ్తారు అని కృష్ణుడు ట్విస్ట్ చేసి పాండవుల్ని వేరే దగ్గర పడుకోబెట్టి వాళ్ళ పుత్రులు ఇక్కడ పడుకోబెడతారు. ఆ విధంగా అతను ఆ పాండవులు ఐదుగురు పుత్రుల యొక్క తల నరికి తీసుకెళ్ళి దుర్యోధనకి ఇస్తే దుర్యోధన చూస్తారనమాట. అది అర్థమవుతుంది, ఇది పాండవులు కాదు, పాండవ పుత్రులు అని చెప్పి. సో దుర్యోధన హింసెల్ఫ్ ఫీల్స్ బ్యాడ్. చూడండి, దుర్యోధనుడు మహాభారతం మొత్తం మీద దుర్యోధనుడు నాకు నచ్చిన కేసు ఇది ఒకటే. దుర్యోధనుడు కూడా బాధపడతాడు, అరే మనం ఎలాగో ఎంజాయ్ చేయలేకపోయాము, కనీసం ఆ పాండవులను వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ చంపేశావు నువ్వు, నీకు అంటే చిన్నపిల్లలు చంపుతావు నీకు పాపం అంటే నీకు అంత ఇది లేదని చెప్పి దుర్యోధనుడు కూడా అశ్వత్థాముడి యొక్క సేవని తిరస్కరిస్తాడు అనమాట. సో అంతెందుకు అంత ఘోర పాపము? పిల్లల్ని చంపడమే పాపం అనుకుంటే అది కూడా నిద్రపోతున్న వ్యక్తిని చంపడం అనేది మహాపాపం. ఎప్పుడైతే ద్రౌపది చూస్తుందో తెల్లవారులెక్సి ఆవిడ బోరుని వెలిపిస్తుంది అనమాట. అందరికీ అర్థమవుతుంది ఈ విధంగా అశ్వత్థాముడు ఈ విధంగా నరికాడు అని చెప్పి ఎంతో బాధపడుతుంది. అంటే లిటరల్గా మోర్చిపోయినంత బాధపడుతుంది. ఐదుగురు పుత్రులు ఐదుగురు పాండవుల నుంచి ఆవిడ పుడతారు. తర్వాత అప్పుడు అర్జునుడు వస్తారు. అర్జునుడు చూస్తారు తన భార్య అలా ఏడుస్తుంది. క్షత్రియుడు కదా, క్షత్రియుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే దే ఆర్ వెరీ ఫియర్స్ అండ్ అగ్రెసివ్. క్షత్రియులు అలాగే ఉండాలి. క్షత్రియులు తమ అగ్రెసివ్ని వదలకూడదు, బ్రాహ్మణులు తమ శుద్ధసత్వాన్ని వదలకూడదు, వైశ్యులు తమ క్యాల్కులేటివ్ నేచర్ని వదలకూడదు, శూద్రులు తమ డిపెండెన్స్ని వదలకూడదు. ప్రతి ఒక్కరికి తమ తమ లక్షణముల్ని ఉంచుకోవాలి. క్షత్రియులు అనేవాళ్ళు ఆ అగ్రెసివ్నెస్ని వదిలేస్తే వాళ్ళు తమ ధర్మాన్ని చేయలేరు. సో అర్జున ఇట్స్ లైక్ హీఈస్ లైక్ షాక్ టు సీ ద సిచ్యువేషన్. సో ఇమ్మీడియట్గా అర్జున చూస్తాడు తన భార్య వినిపిస్తుంది, వెంటనే అర్జున అని అంటాడనమాట. ఎక్స్క్యూజ్ మీ, వెంటనే అర్జునుడు అంటాడు. ఏమంటాడంటే, మై డియర్ ద్రౌపది, ఎవరైతే నేను ఇలా చేశారో, ఈ పరిస్థితి కారణం ఎవరు? అశ్వత్థాముడు. అతన్ని ఖచ్చితంగా నేను తీసుకువస్తాను, తీసుకువచ్చి నేను అతని శిరస్సును నరికి తీసుకొస్తాను. రక్తంతో నిండి ఉన్న శిరస్సు మీద నువ్వు నిల్చొని, అతని తల మీద నిల్చొని నువ్వు స్నానం చెయ్యి, ఎందుకంటే అపవిత్రమైంది కదా, ఇప్పుడు శవాలు ఉన్నాయి అక్కడ, అలా అని చెప్పి అలా అని శపథం చేస్తాడు అర్జునుడు. చూడండి క్షత్రియుల శపథాలు ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. ద్రౌపది కూడా శపథం చేస్తుంది. ఏమని చేస్తుంది? దుశ్శాసన తన జుట్టును పట్టుకుంటాడు. అప్పుడు అంటుంది, నేను ఈ దుశ్శాసన చనిపోయినంత వరకు నేను నా జుట్టును ముడేసుకోను అని చెప్పి ఆవిడ మొత్తం తర్వాత అరణ్యవాసం అజ్ఞాతవాసం మొత్తం మీద ఆవిడ తన జటని ముడేసుకోదు. క్షత్రియులకి ఎంత అంటే వాళ్ళ మానం మీదకి అటాక్ అయితే వాళ్ళు ఎంత సిమిలర్లీగా భీముడు అంటాడు అనమాట, ఏ నా భార్యకి తొడ చూపిస్తావా, ఆ తొడని నేను అంటాడు మరి దుర్యోధన అంటాడు, తొడ మీద వచ్చి కూర్చో అని చెప్పి చెప్తాడు అనమాట. అందరి మీద అంటాడు ఈ తొడని మొక్కలు మొక్కలు చేస్తాను అంటాడు అనమాట. సో ద థింగ్ ఇస్ దట్ క్షత్రియస్ హ్యావ్ దట్ నేచర్. సో మనం చెప్పుకుంటున్నాం, సి మనం నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ బెటర్. మనం చెప్పుకున్నాం మన యొక్క భౌతిక శరీరం గురించి. ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ స్వధర్మం ఉంటుంది. కొంతమందికి బ్రాహ్మణికల స్వభావం ఉంటుంది, క్షత్రియ స్వభావం, వైశ్య స్వభావం, శూద్ర స్వభావం. క్షత్రియ స్వభావం వాళ్ళకి బై డిఫాల్ట్ అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. సో వాళ్ళకి వాళ్ళ అభిమానం మీదకి వస్తే తట్టుకోలేరు వాళ్ళు. సో వీళ్ళకి ఆ స్వభావం ఉంది. దుర్యోధనుడికి ఉంది. దుర్యోధను ఏంటి, ద్రౌపది నన్ను చూసి నవ్వింది కాబట్టి అతను పగబడ్డాడు ద్రౌపది మీద. సో కానీ పాండవులు తమ స్వభావాన్ని కృష్ణుడి సేవలో ఉపయోగించారు. దుర్యోధను తన స్వభావాన్ని తన యొక్క అహంకారానికి ఉపయోగించుకున్నాడు. అది తేడా. సో యాజ్ ఎ డిస్కస్డ్ అను వర్ణాశ్రమ ధర్మం అంటే మన యొక్క స్వభావాలని గ్రాడ్యువల్గా కృష్ణుడి సేవలో ఉపయోగించడం. దట్ ఈస్ యాక్చువల్లీ వర్ణాశ్రమ ధర్మం, దైవీ వర్ణాశ్రమం. సో ద హియర్ ద పాయింట్ ఇస్ అర్జునుడు ఈ విధంగా శపథం చేస్తాడు, నేను అశ్వత్థామడి తలను అరికి తీసుకొస్తాను, ఆ తల మీద రక్తమూర్తం తల మీద నువ్వు నిత్యం స్నానం చెయ్యి అని చెప్పి. అలా అని చెప్పి అర్జునుడు వెంటనే తన విల్లు అస్త్రాలు అన్నీ రెడీ అయ్యి వెంటనే రథం ఎక్కుతాడు అనమాట. కృష్ణుడు రథం ఉంటాడు. దిస్ ఇస్ అని అశ్వత్థామని చేసి చేయడానికి బయలుదేరుతారు. సో దిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ పాయింట్ ఇన్ భాగవతం. భాగవతంలో మనం ఇక్కడ బ్రేక్ డౌన్ పాయింట్కి వచ్చాము. వాట్ ఈస్ దాట్ బ్రేక్ డౌన్? నాట్ బ్రేక్ డౌన్ పాయింట్, దిస్ ఇస్ ఏ బ్రేకింగ్ పాయింట్. బ్రేకింగ్ న్యూస్ అంటాము కదా. ఎందుకయ్య అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ కృష్ణ ఈస్ ఇంట్రడ్యూస్ ఇన్ భాగవతం. భాగవతంలో కృష్ణుడు ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. బై డిఫాల్ట్గా మనం చూస్తాం, సినిమాల్లో చూస్తాం అనమాట. యు ఓకే, నా మనసులో ఒక సినిమా గుర్తుకొస్తుంది, పేరు చెప్పను. సో హీరో ఇంట్రడక్షన్ వస్తుంది. ఎలా వస్తుందంటే 6 అడుగులు అజానుబాహుడు. ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉంటుందంటే హీరో వెనకాతల నుంచి ఉంటుంది, బ్యాక్ నుంచి ఇలా వచ్చి ఇలా రొటేట్ తీసుకుని ఎందుకు వస్తారు. భగవంతుడు ఫస్ట్ షూస్ అదే భగవంతుడు కాదు సారీ, ఆ హీరో మండేన హీరో అతను షూస్ చూపిస్తారు. చూసుకుని కరస్ ఉంటాయి, నెమ్మదిగా బాడీని చూపిస్తారు. తర్వాత అతను సిగార్ వెలిగిస్తారు, సిగార్ నోట్లో ఉంటుంది, మ్యాచ్ వెలిగిస్తారు అనమాట. అగ్గిపుల్ల ఆ యొక్క దగ్గర అంటిస్తుంది, తర్వాత స్మోక్ ఉంటుంది, తర్వాత క్యాప్ ఉంటుంది, తర్వాత కళ్ళు చూపిస్తారు అనమాట. కళ్ళు సింహం చిరుత కళ్ళులా ఉంటాయి. తర్వాత ఫుల్ ఫేస్ చూపించి తర్వాత ఫుల్ బాడీ చూపిస్తారు అనమాట. వెనకాల ఒక సూపర్ డూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఇన్ జనరల్గా ఫైట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అవునా కదా? అంటే ఆ యొక్క ఇంట్రడక్షన్ సినిమా, ఆ ఇంట్రడక్షన్ సీన్ చూడడానికే వాళ్ళ ఫ్యాన్స్ 1-10 సార్లు వెళ్తారు. సో దాన్నే చెప్పాలంటే బిల్డప్ అంటారు, రైట్? సో ఇన్ మెటీరియల్ లైఫ్ ఆల్సో విసి హీరోస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్, నేను ప్రాపర్ బిల్డప్ తీసుకొచ్చి అప్పుడు హీరో ఇంట్రడక్షన్ చేస్తారు. అంటే వై దట్ బిల్డప్ ఇస్ నెసెసరీ అంటే, ఎందుకు నెసెసరీ అంటే, అంటే హీరో యొక్క గ్రేట్నెస్ అంటే ఆ హీరో ఎంత గొప్ప శక్తివంతుడు లేకపోతే నీతిమంతుడు లేకపోతే ఇంకేదో ఆ లక్షణాలని హైలైట్ చేయడానికి చూపిస్తారు అలాగా. అవునా కదా? సో దిస్ ఇస్ టిపికలీ హీరోస్ ఇంట్రడ్యూస్డ్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనము కృష్ణుడు ఇస్ ఎ రియల్ హీరో. అవునా కదా? కృష్ణుడు యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంది చూడండి. ఎలా ఉందంటే అచ్యుత మిత్ర సూత అని ఉందన్నమాట. సో హీ హూ ఇస్ ద ఓకే హూ ఇస్ ద ఫ్రెండ్ అండ్ డ్రైవర్ ఆఫ్ అర్జున. కృష్ణుడు యొక్క ఇంట్రడక్షన్ ఇలా ఉంది, అంటే అర్జునుడి యొక్క ఫ్రెండ్ మరియు డ్రైవర్ అని చెప్పి. సో అంటే హీరో ఇంట్రడక్షన్ డైరెక్ట్గా అర్జునుడి రథసారథి పార్థసారథి. సో ఈ డజన్ దేర్ ఇస్ నో బిల్డప్ ఏం లేదు, కృష్ణుడి యొక్క పెద్ద ఐశ్వర్యాన్ని హైలైటింగ్ ఏం లేదు. డైరెక్ట్గా కృష్ణుడు ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే అర్జునుడికి పార్థసారథి, దిస్ ఇస్ కృష్ణ. చూడండి ఈ లోకంలో అందరు సర్వెంట్స్, వీఆర్ ఆల్ సర్వెంట్స్, కానీ మనం మాస్టర్స్ అవడానికి ప్రయత్నిస్తున్నాం. మనం భగవంతుని భగవంతునితో వీ వాంట్ బికమ్ ఏ మాస్టర్, యూ వాంట్ బికమ్ స్వామి. కానీ నిజమైన స్వామి అతను దాసుడానికి ప్రయత్నిస్తున్నారు, అవునా కాదా? కృష్ణ ఇస్ ద రియల్ మాస్టర్, రియల్ స్వామి. పతిం పతానాం పతీనాం నాయకీనాం శిరోరత్నం, ఈ విధంగా భగవంతుని గురించి ఎన్నెన్నో వర్ణనలు వస్తాయి. భగవద్గీతలో కూడా వస్తుంది కదా, ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్. భగవంతుని ఐశ్వర్యాల గురించి ఒక పూర మొత్తం అధ్యాయం మొత్తం దానికోసం కేటాయించబడి ఉంది. సో అది మనం చదివినప్పుడు తెలుస్తుంది భగవంతుడు ఎంత గొప్పవాడు అని చెప్పి. సో భగవద్గీతలో అలా ఉంది, ఇట్స్ అబౌట్ కృష్ణ. కృష్ణుడి యొక్క పొజిషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది భగవద్గీత, అంటే కృష్ణుడి యొక్క గ్రేట్నెస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది భగవద్గీత, కృష్ణుడి యొక్క స్వీట్నెస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది భాగవతం. సో భగవద్గీత చదివిన తర్వాత భాగవతం చదవాలి ఆ విషయంలో, ఎందుకని? సో భగవద్ అంటే అంత గొప్ప భగవంతుడు భాగవతంలో, భాగవతం మీద టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ లిటరేచర్స్, అన్ని గ్రంథాల్లోకి టాప్ మోస్ట్ గ్రంథం భాగవతం. భాగవతంలో కృష్ణుడు ఇంట్రడక్షన్ ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఎలా ఉంది, రథసారథి. ఎందుకంటే కృష్ణుడు అలాగ పిలవడానికి ఇష్టపడతారు. బృందావనంలో మనం చూసినట్లయితే కృష్ణుడు వర్ణన ఎలా వస్తుంది, నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రాజమాన యశోదా బియోలు కాలాదవమానం పరామృష్టమత్యంతతో ద్రుత గోప్య రుదంతం ముహుర్నేత్రం యుగ్మామృజంతం కరంభుజ యుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పాత్రిరేకాంతకంత సితంద్రేవం దామోదరం భక్తిభాగం. సో దిస్ ఇస్ హౌ వృందావన్ కృష్ణ ఇస్. నమామీశ్వరం, ఈజ్ ద పరమేశ్వర్. సచ్చిదానంద రూపం, అతని శరీరంలో కనీసం భౌతికమైన వస్తువు ఏంటో ఏమీ ఉండదు. లసత్ కుండలం, అతని యొక్క ఇయర్ రింగ్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ. గోకులే ప్రజనవానం, వృందావనం తిరిగే వ్యక్తి. యశోదాబియులోకలు ఆదవమానం, యశోదామాయను చూసి పరిగెడుతున్నారు. రుదంతం ముహుర్నేత్రం యుగ్మం రుజంతం. సో ఎవరు అంటే వృందావనంలో మన కృష్ణుని చూసినట్లయితే, సో ఇక్కడ మనకి హస్తినాపురంలో కృష్ణుని ఎలా చెప్పారు, అర్జునుడికి రథసారథి అని చెప్పి. వృందావనంలో ఎలా చెప్తున్నారు, కృష్ణుడు చిన్న పిల్లవాడు యశోదామాయని చూసి పరిగెడుతున్నాడు. ఆ విధంగా హీరో ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంది చూసారా, ఇస్ రన్నింగ్ ఇన్ ఫియర్. కృష్ణుడు అంటున్నాడు, ఐ విల్ గివ్ ఫియర్లెస్నెస్, నేను నీకు అభయాన్నిస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, నేను భయంతో పరిగెడుతున్నాను. అంటే ఒక స్త్రీని చూసి భయంతో పరిగెట్టేవాడు ఈ లోకానికి అభయాన్నిస్తున్నాడు. వావ్, సో నైస్ నా. దిస్ ఇస్ హౌ కృష్ణ లైక్స్ టు బి అడ్రస్డ్. కృష్ణుడిని భగవంతుని ఎప్పుడు వాసుదేవసి, వాసుదేవ, సంకర్షణ ఈ పేర్లతో పిలిస్తే భగవంతుకి ఇష్టం ఉండదు. భగవంతుకి ఎలా పిలిస్తే ఇష్టము, దేవకి నందన, నందనందన, యశోదానందన్, రైట్. సో ఈ విధంగా భగవంతుడు తన పేరు కూడా వేరే వాళ్ళతో, ఇన్ రిలేషన్ విత్ అదర్స్, ఈ లైక్స్ టు బి కాల్డ్ ఇన్ రిలేషన్ విత్ టు ఈజ్ నో ఇన్ రిలేషన్ విత్ ఈజ్ అ డివోటీస్, ఇన్ రిలేషన్ విత్ ఇస్ పారాఫెర్నేలియా, ఇన్ రిలేషన్ విత్ ఇస్ దామ్. భగవంతుడు ఈ విధంగా తనని సంబోధించడానికి ఇష్టపడతారనమాట. సో ఈ లైక్స్ టు బి సర్వెంట్ ఆఫ్ హిస్ డివోటీస్, ఈ లైక్స్ టు బి కంట్రోల్డ్ బై హిస్ డివోటీస్. భగవంతుడు తన భక్తుల చేత కంట్రోల్ చేయడానికి ఇష్టపడతారు. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఐ రిమెంబర్ 3 రోజుల కింద ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించారనమాట ఈ క్లాస్లోనే. ఏమన్నారంటే, మనం చెప్పాం భౌతిక ప్రపంచం యొక్క ఉద్దేశం ఏమిటి, భౌతిక ప్రపంచం యొక్క ఉద్దేశము మనము ఈ లోకానికి వస్తాము, ఈ లోకానికి వస్తే ఇక్కడ మాయాదేవి మనల్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ అని చెప్పి, రైట్. అప్పుడు తిరిగి మళ్ళీ మనము భగవంతుని ధామానికి వెళ్తాము అని చెప్పి. సో అక్కడ ఒక వ్యక్తి అడిగారు నన్ను ప్రశ్న, నిజంగా కృష్ణుడు దేవుడైతే వై ఈజ్ కంట్రోలింగ్ అది, మనల్ని భౌతిక ప్రపంచానికి తీసుకొచ్చారు కానీ ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనల్ని ఆయన కంట్రోల్ చేస్తున్నారు, రైట్? ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? ఇక్కడ నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, నన్ను వదిలేవచ్చు కదా, నన్ను ఎందుకు వదలట్లేదు అని చెప్పి. సో భగవంతుడు మనల్ని కంట్రోల్ చేయట్లేదండి ఇక్కడ. కృష్ణ డజంట్ లైక్ టు కంట్రోల్ అస్. కృష్ణ యాక్చువల్లీ వాంట్స్ టు ఎక్స్చేంజ్ లవ్ విత్ అస్. తన తండ్రి లాగా, తండ్రి అనేవాడు తన కొడుకు తన దగ్గర రావాలని కోరుకుంటాడు. దేనికి రావాలని కోరుకుంటాడు? తన కొడుకుతో సేవ చేయించుకోవాలని కాదు, తన కొడుకుతో ప్రేమను పంచుకోవడానికి కోరుకుంటారనమాట. సో కృష్ణ హీ లైక్స్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎక్స్చేంజర్ ఆఫ్ రసాస్. కృష్ణ తన భక్తులతో ఆ యొక్క ప్రేమరస ఆస్వాదన మనం చెప్పుకున్నాం కదా, ఆ ప్రేమరసని ఆస్వాదించడానికి పరితపిస్తూ ఉంటారు. కృష్ణ ఇస్ భక్తవత్సల్. సో ఎక్స్టర్నల్గా కొన్ని కొన్నిసార్లు భగవంతుడు మనం కంట్రోల్ చేస్తున్నాడు అనుకుంటున్నాం కదా, యాక్చువల్గా హీఈస్ నాట్ రైట్ కంట్రోల్ అస్. ఒక తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నారు అంటే, నన్ను నచ్చినట్టు నన్ను వదిలేవచ్చు కదా, ఎందుకు కూడా నన్ను కంట్రోల్ చేస్తున్నారు భగవంతుడు? చూసి కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు బస్సులో వెళ్తారు, పిల్లడికి విండో సెట్ ఉంటుంది, చెయ్యి బయట పెట్టి ఇలా ఊపుతుంటాడు అనమాట. పక్క నుంచి బస్సు వచ్చి కొట్టేసిందంటే చెయ్యి ఎరిగిపోద్ది. అక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారు? చేతిని లోపల తీసుకొచ్చి పెడతారు, అవునా కాదా? సో తల్లిదండ్రులు తన కుర్ర పిల్లవాడు చేతిని లోపల తీసి పెట్టారంటే దాని అర్థం ఏమిటి? అంటే పిల్లవాడు నా ఫ్రీడమ్తో మీరు ఆడుకుంటున్నారు, మీరు యు ఆర్ వెరీ బ్యాడ్ పేరెంట్స్, మీరు స్వార్థపరులు, నా ఫ్రెండ్ నన్ను నాకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు కదా. అతను ఫ్రీడమ్ తీసుకోవాలని వాళ్ళ ఉద్దేశం కాదు. నీకు నిజంగా ఫ్రీడమ్ కావాలంటే నీ శరీరం బాగుండాలి, అవునా కాదా? దే ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ యూ. సిమిలర్లీ కొన్ని కొన్నిసార్లు భగవంతుడు మన జీవితంలో కొన్ని మనకి ఎక్స్టర్నల్గా నోట్ చేయాలనుకుంటాము కానీ మనకి ఏదో అవాంతరం ఎదురవుతుంది, మనం అనుకుంటాం ఏ భగవంతుడు ఎందుకు చేస్తున్నారని చెప్పి, యాక్చువల్గా భగవంతుడు మనం రక్షిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి మనము. సో కృష్ణ ఈ సచ్ ఏ వండర్ఫుల్ గాడ్, సచ్ ఏ స్వీట్ గాడ్. హీ లైక్స్ టు బీ యాక్చువల్లీ కంట్రోల్డ్ బై హిస్ డివోటీస్. తన భక్తుల చేత ఈ లోకంలో ఏ స్వామి అయినా సరే, ఎవరైనా సరే, ఎంత మంచివాడైనా సరే, తన 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 దాసులతో కంట్రోల్ చేయడానికి ఇష్టపడతారా? ఇస్ దర్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ హూ లైక్స్ టు బి కంట్రోల్ బై దర్ సర్వెంట్స్? ఓన్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ సంబడీ, కృష్ణ భగవంతుడు ఒక్కరే తనను తాను తన భక్తులు సమర్పించుకుంటాడు, తన భక్తుల చేత కంట్రోల్ చేయడానికి ఇష్టపడతాడు. అందుకే భగవంతుడు ఆ శుద్ధ భక్తి అనేది అందరికి ఇవ్వడు కూడా లేదు, అంత ఈజీగా ఎవ్వరు. ఒకసారి ఇచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు దాసోహం అయిపోతారు అనమాట. భగవంతుడు వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. మనం ఇక్కడ చూసాము, అరే భాగవతం ద టాప్ మోస్ట్ లిటరేచర్లో కృష్ణుడి యొక్క ఇంట్రడక్షన్ ఎలా వస్తుంది? అర్జునుడు కోపంతో రథం ఎక్కుతాడు, కృష్ణుడు ఏమో అర్జునుడికి సేవ చేయడానికి రథం మీద కూర్చుంటారు. దిస్ ఈజ్ హౌ కృష్ణ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ భాగవతం, మనం చూడొచ్చు. సో ఈ విధంగా కృష్ణ అర్జున ఇద్దరు కలిపి రథం మీద అశ్వత్థామని వెంట వెళ్తూ ఉంటారు. సో అశ్వత్థామడు చూస్తాడు కృష్ణుడు అర్జునుడు వస్తున్నారని చెప్పి, మనకి అతను అర్థమైపోతుంది. పర్యటన ఎంత ఫాస్ట్గా వెళ్తారు, కానీ ఎంత ఫాస్ట్గా వెళ్తే కృష్ణుడితో అతను పోటీ పడలేకపోతారు. చెప్పడం మర్చిపోయిన ఇక్కడ ఈ కృష్ణ, మీరు మహాభారతం చదివిన తెలుస్తుంది, కేవలం అర్జునుడికి సేవ చేయలేదు, ఈ వాజ్ డ్రైవింగ్ చారియట్. తర్వాత మధ్యలో అర్జునుడు గుర్రాలు అలసిపోతాయి, కృష్ణుడు ఏం చేస్తారు? కాసేపు పక్కన పెట్టి ఆ గుర్రాలకి కృష్ణుడు మసాజ్ చేస్తారు. మీరు చదవచ్చు, గుర్రాలకు గడ్డి పెట్టి గుర్రాలు స్నానం చేసి గుర్రాలకి మసాజ్ చేస్తారు. చూడండి, అంటే భగవంతుడు కేవలం తన భక్తులకి మాత్రమే సేవ చేయరు, తన భక్తులకి సేవ చేస్తున్న వాళ్ళకి కూడా భగవంతుడు సేవ చేస్తారు. అర్జునుడు అంటే కృష్ణుడు శుద్ధ భక్తుడు, అవునా కాదా? కృష్ణుడికి శుద్ధ భక్తుడు కాబట్టి అర్జునుడికి కృష్ణుడు సేవ చేశారు, ఒక అర్థం ఉంది. గుర్రాలు అనేవి ప్యూర్ డివోటీసా, మనం ఎక్కడ వినలేదే, కానీ గుర్రాలు అనేవి అర్జునుడి యొక్క దాసులు. గుర్రాలు అంటే భగవంతుడు, చూడండి, మనం శుద్ధ భక్తులు కాకపోవచ్చు కానీ మనము శుద్ధ భక్తులకు సేవ చేస్తున్నప్పుడు భగవంతుడు శుద్ధ భక్తుల కోసం ఏమైనా చేస్తారు, భగవంతుడు శుద్ధ భక్తుల కోసం ఏమైనా చేస్తారు, కానీ తన శుద్ధ భక్తులకి సేవ చేస్తున్న వాళ్ళకి కూడా భగవంతుడు సేవ చేస్తాడు. దట్ ఈస్ అవర్ హోప్, దట్ ఈస్ అవర్ హోప్ యాక్చువల్లీ. సో యూ మే నాట్ బి దట్ లెవెల్ ఆఫ్ డివోటీ వెన్ కృష్ణ లైక్స్ టు బి కంట్రోల్డ్ బై యూ. కృష్ణుడు మనం ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు కూడా, వెళ్ళలేకపోవచ్చు కూడా, కానీ మనము అటువంటి భక్తులకి సేవ చేస్తే కృష్ణుడు మనకు కూడా, మనల్ని పట్టించుకుని మనకు కూడా సేవ చేస్తారు. చూడండి, రాముడు విభీషణుడు తమతో పాటు నలుగురు మంత్రులు తీసుకొస్తాడు, రాక్షసాస్. విభీషణుడు శుద్ధ భక్తుడు, వాళ్ళకి విభీషణుడు, వాళ్ళకి రాముడి మీద ఏం ప్రేమ లేదు, వాళ్ళకి విభీషణుడి మీద ప్రేమ, వాళ్ళు విభీషణుడి యొక్క ఫాలోవర్స్. విభీషణుడు రాముడి వైపు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా విభీషణుడితో పాటు వచ్చారు. రాముడు కేవలం విభీషణుడికి మాత్రమే ఆశ్రయం ఇవ్వలేదు, ఆ నలుగురు రాక్షసులు కూడా రాముడు ఆశ్రయం ఇచ్చి వాళ్ళని కూడా, వాళ్ళకి కూడా శుద్ధ భక్తి ప్రసాదిస్తాడు. జస్ట్ సి, ఎప్పుడైతే రామానుజాచార్యులు వారు ఈ యొక్క రామాయణంలో ఈ యొక్క స్టోరీని చెబుతారో, రామానుజాచార్యులు ఎగిరి గంతేసిస్తారనమాట. రామానుజాచార్యులు ఇది జంప్స్ దేనికి అంటే, ఆయన అంటారు చూడండి, నా యొక్క శిష్యులు ఎవరు, నా తన రామానుజ శిష్యులు దాశరథి కురేష్, అతని శిష్యుల్లో ముఖ్యమైన శిష్యులు దాశరథి కురేష్. రామానుజాచార్య ఏమంటారంటే, నా యొక్క శిష్యులు శుద్ధ భక్తులు రాముడికి, అదే నారాయణుడికి, దాశరథిని కురేష్, వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళకి నేను ఒక రకంగా వాళ్ళకి గురువునయ్యి నేను వాళ్ళకి సేవ చేశా కాబట్టి బికాజ్ ఐఎమ్ కనెక్టెడ్ టు దెమ్, సో భగవంతుడు నన్ను కూడా స్వీకరిస్తాడు అని చెప్పి రామానుజాచార్యుడి యొక్క గొప్పతనాన్ని చూడండి. ఇక్కడ రామానుజాచార్యుల వారికి దాశరథి కురేష్ వాళ్ళు అవసరమా, కానీ అతని యొక్క స్వాభావికమైన వినయం వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు శుద్ధ భక్తులు వీళ్ళిద్దరు, నేను వాళ్ళ గురువు బాధ్యత తీసుకున్నాను కాబట్టి వాళ్ళు భగవంతుని నామానికి వెళ్తారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, రామానుజాచార్యులు వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, సో ఇన్ స్పిరిచువల్ లైఫ్ ద సేఫెస్ట్ బెట్ అండ్ ద ఈజియెస్ట్ బెట్ ఈస్ టు సర్వ్ ప్యూర్ డివోటీస్. అని శుద్ధ భక్తులకి మనం సేవ చేసినట్టయితే, శుద్ధ భక్తులు అనే వాళ్ళకి భగవంతుడు అదే, భగవంతుడు వాంట్స్ టు సర్వ్ ప్యూర్ డివోటీస్ అండ్ వెన్ వీ సర్వ్ ప్యూర్ డివోటీస్ కృష్ణ గెట్స్ ప్లీజ్డ్ విత్ అస్. అది ఇక్కడ ముఖ్యం అన్నమాట. కృష్ణుడు స్వయంగా అర్జునుడు గుర్రాలకు కూడా సేవ చేశారు ఇక్కడ. సో ఎనీహౌ, అశ్వత్థాముడు వారు వెళ్తున్నాడు, కృష్ణుడు అర్జునుడు వెంట పడతారు, అశ్వత్థాముడు గుర్రాలు నడిచిపోతాయి, పడిపోతాయి అవి, అప్పుడు అశ్వత్థాముడు నడిచి పరిగెడతాడు అనమాట. అర్థమవుతుంది గుర్ర అంటే ఎంత పరిగెడతాడు, వెనకాల కృష్ణుడు రథం వస్తుంది, ఇంకా లాభం లేదు, నన్ను పట్టుకుంటారు చంపేస్తాను భయం వేసి అశ్వత్థాముడు ఏం చేస్తాడు, వెంటనే బ్రహ్మస్త్రాన్ని విడిచిపెడతాడు అనమాట. చూడండి, అశ్వత్థాముడికి ద్రోణాచార్య శిష్యుల్లో ఇద్దరికి మాత్రమే బ్రహ్మాస్త్రం గురించి తెలుస్తుంది, ఒకటి అశ్వత్థామ, ఒకటి అర్జున. యాక్చువల్గా చెప్పాలంటే అర్జునుడికి మాత్రమే యోగ్యత ఉంటుంది, అశ్వత్థాముడికి యోగ్యత ఉండదు. ద్రోణాచార్యుడు తన శిష్యులందరికీ ఒక పరీక్ష పెడతారన్నమాట, ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి బ్రహ్మాస్త్రం నేర్పిస్తారని చెప్పి. కానీ ద్రోణాచార్యుడికి కూడా తన కుమారుడు అంటే ఒక రకమైన పార్షియాలిటీ ఉంటుంది కాబట్టి అతనికి తన కుమారుడికి కొండలు ఇస్తారు నీళ్ళు తీసుకురమ్మని, పెద్ద మూత మూతి ఉన్న కొండిస్తారు, వేగంగా మునిగిపో నీళ్ళు వెళ్ళిపోతాయి. కానీ అర్జునుడు ఏం చేస్తే బాణం కొట్టి దాని కొండ నింపుతారు కాబట్టి ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టడము, బ్రహ్మాస్త్రాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం కూడా నేర్పిస్తారు. అశ్వత్థాముడు సగమే నేర్పిస్తారు, బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టడం మాత్రమే నేర్పిస్తారు. అది ఎవరి పడితే వాళ్ళు నేర్పించకూడదు, ఎందుకంటే చూడండి ఇక్కడ మనం అశ్వత్థాముని తీసుకుంటే, అశ్వత్థాముడు ప్రాణానికి అపాయం ఉంది, మన ప్రాణానికి అపాయకం ఉంటే మనల్ని మనం కాపాడుకోవడం తప్పు కాదు, మన ధర్మమే. సి, సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈజ్ నాట్ ఏ సిన్. నువ్వు అడవికి వెళ్ళావు, సడన్గా పుల్లి నీ మీద అటాక్ చేసింది, మనము అప్పుడు ఏం చేయాలి చెప్పండి? కెన్ వి ఫైట్ విత్ ద టైగర్ ఆర్ షుడ్ వి నాట్ ఫైట్ విత్ ద టైగర్? ఓ, పులిని చంపితే నాకు పాపం వస్తుంది కదా, నాలుగు నియమాలు నేను ఇచ్చాను, దేవేం చేయకూడదు అని చెప్పి అలా చెప్పి పులిని చంపకుండా ఉంటావా? లేదు, ప్రాణాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. సో యూ కిల్ ద టైగర్, కానీ నీకు ఉన్న ప్రాణంతో నువ్వు భక్తి చేసావు అనుకో, అప్పుడు నీకు అది పాపం అంటదు. టైగర్ని చంపేశావు కానీ నువ్వు భక్తి చేయలేదు, అప్పుడు దట్ మీన్స్ నో పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్తుంది. సో సెల్ఫ్ ప్రిజర్వేషన్ నాట్ ఏ మిస్టేక్, మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడం కోసం మనము డిఫెండ్ చేయడం తప్పు కాదు. అశ్వత్థాముడు ఈ కెన్ డిఫెండ్ విత్ హిమ్సెల్ఫ్, అర్జునుడితో ఫైట్ చేయచ్చు తప్పు లేదు, అశ్వత్థామడు ఏం చేశాడు? స్వయంగా బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేశాడనమాట. బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం విడిచిపెడితే తన మొత్తం లోకం మీదకి, అంటే తనని తాను కాపాడుకోవడం కోసము వందల వేల లక్షల మంది చనిపోయినా పర్వాలేదు. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఆకతాయి, అంటే అగ్రెసర్, ఎక్స్ట్రీమ్లీ సిన్ఫుల్ థింగ్ అనమాట. చాలా 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 తప్పు. మనని మనం కాపాడుకోవడం తప్పు కాదు, కానీ ఆ యొక్క టెన్షన్ భయంలో అతను మొత్తము బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అనేది ఎప్పుడు పడితే అప్పుడు విడిచిపెట్టకూడదు. అది దాని అది మొత్తం అది లోకాన్ని మొత్తం దహనం చేసేయగలదు, అంత శక్తివంతమైనది బ్రహ్మాస్త్రం అనేది. ప్రభుపాద్ అంటారు, మోడర్న్ మ్యాన్ డజంట్ అండర్స్టాండ్ అటామిక్ బాంబ్స్, న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ అంటారు, కానీ ఇవి అంతకన్నా ఎక్కువ శక్తివంతమైనవి. దే ఆర్ వెరీ సటల్. ఎంత సటల్ అయితే అంత ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది, అవునా కాదా? యాటమ్ బాంబ్ పవర్ఫుల్, అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబ్. ఎందుకంటే న్యూక్లియస్ అనేది యాటమ్ కన్నా చిన్నది కాబట్టి, ఎంత చిన్నదైతే అంత ఎక్కువ పవర్ ఉంటుంది. సో అశ్వత్థాముడు అండ్ దీస్ ఆర్ అవి గ్రాస్ సటల్. అశ్వత్థాముడు ఏం చేస్తాడు, నీటిలో తన చేతిని పెట్టి తన పరిశుద్ధం చేసుకొని మంత్రం చెప్పిస్తాడు అనమాట. సో ద సౌండ్ వైబ్రేషన్ ఆ సో మచ్ పొటెన్సీ. శబ్దం, శబ్దం ద్వారా అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. శబ్దం బ్రహ్మాస్త్రం లోకాన్ని నశించగలదు. సో ద శబ్దం ద్వారానే ఈ లోకం కూడా వస్తుంది, అవునా కాదా? ఓంకారం నుంచే సృష్టి వచ్చింది అంటారు కదా. శబ్దం ద్వారానే సృష్టి వస్తుంది, శబ్దం ద్వారానే సృష్టి నాశనం అవుతుంది, శబ్దం ద్వారానే మనం సృష్టి నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఏ శబ్దము? హరే కృష్ణ మంత్రము. సో ద సౌండ్ కెన్ బైండ్ యూ ఇన్ దిస్ వరల్డ్, ద సౌండ్ కెన్ టేక్ యూ ఫ్రమ్ దిస్ వరల్డ్. సౌండ్ మనం చూడలేము కూడా, సటల్ చూసారా, సటల్కి ఎంత పవర్ ఉందో. సో ఇక్కడ అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా మనల్ని రేపొద్దున ఏదైనా టెంపుల్లో తేడా వస్తే వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్ఫ్స్. మనం చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ మనల్ని రక్షించుకోవడం కోసము 10 మంది మీద బురద చల్లడము, పాలిటిక్స్ చేయడము, ఎదుటివారిని హాని చేయడము మనం ఇప్పుడు చూస్తున్నాం. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్, మనకి వైరస్ వచ్చింది, కరోనా వైరస్. కొంతమంది అంట కావాలని చెప్పి రోడ్డు మీద ఉమ్మేస్తున్నారంట, కావాలని చెప్పి నోట్లకి ఉమ్ము తగిలించుకొని పడేస్తున్నారంట, కావాలని చెప్పి యూరిన్ ఎక్కడ పడితే అక్కడ పోసేస్తున్నారంట, ఎందుకు వేరే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళని చెప్పి. అది ఎంత దారుణం ఊహించుకోండి. ఏదో కర్మ వలన మనకి ఏదో వచ్చింది, నలుగురు మనకు సహాయం చేస్తున్నారు, అది చూడాలి. కానీ నేను ఒక్కడిని ఎందుకు సఫర్ అవ్వాలి, వేరే వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వకూడదు? అది రాక్షస ప్రవృత్తి. సో ఇక్కడ కృష్ణుడు అనిసిస్ బ్రహ్మాస్త్ర రిలీజ్ అయినప్పుడు అర్జునుడికి అర్థం కాదు ఇమీడియట్గా ఆ వేడి, ఆ యొక్క కాంతికి అర్జునుడికి బివిల్డాడు. ఓ ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి వెంటనే అతను కృష్ణుడి యొక్క ఆశ్రయం తీసుకుంటారనమాట. చూడండి భక్తుల యొక్క గొప్పతనం ఇది. భక్తులు ఏంటంటే కష్టం వచ్చినా సరే సుఖం వచ్చినా సరే దే టేక్ షెల్టర్ ఆఫ్ లార్డ్. సో అర్జున దేర్ నైస్ ప్రేయర్స్ యాక్చువల్లీ, బట్ వీఆర్ రన్నింగ్ లేట్ సో విల్ గో ఫాస్ట్. సో యా సో అర్జున ప్రేస్ టు కృష్ణ. కృష్ణుడు చెప్తారు, మై డియర్ కృష్ణ, కృష్ణ కృష్ణ మహాబాహో, కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర. మై డియర్ కృష్ణ, మహాబాహో అంటే స్ట్రాంగ్, బాహుబలి. సో కృష్ణ యు ఆర్ ఎ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ అండ్ భక్తానాం అభయంకరం, భక్తులకి మీరు అభయాన్ని ఇవ్వగలరు. తర్వాత త్వమేకో దహ్యమానాయం అపవర్గోహి సంస్కృత. సో మీరు మీ భక్తులకు మీ అవతారమే భక్తులకు అభయం ఇస్తుంది, దయచేసి నాకు చెప్పండి ఏమవుతుందో నాకు చెప్పండి అని చెప్తారు. తర్వాత అంటారు, చూడండి మీరు యా ఆది పురుషులు, మీరు ఈ యొక్క యువర్ ట్రాన్సెండెంటల్ టు ఎవ్రీథింగ్, ఈ లోకంలో మీకు ఏది మీకు వర్తించదు, ఏ రూల్స్ రెగ్యులేషన్ వర్తించవు, స్వయంగా మీరు భగవంతుడు, కానీ మీకేం వర్తించవు, కానీ మీరు సగటు వ్యక్తి వల్లనే ఈ లోకంలో ఒక వ్యక్తి ఎలా బతకాలో చెప్పడానికి మీరు అన్ని యాక్టివిటీస్ చేశారు అని చెప్తారు. లాస్ట్ ఏం చెప్తారంటే, మై డియర్ లార్డ్, మీరు ఈ లోకంకి వచ్చిందే దుష్టుల్ని శిక్షించడానికి, భక్తులను రక్షించడానికి, దయచేసి ఇప్పుడు మాకు నేను ఏం చేయాలో నాకు సెలవివ్వండి అని చెప్పి అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటారు. సో హియర్ దేర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఒకరి సహాయం కోసం వెళ్ళినప్పుడు ఎనీథింగ్, ఎనీ రిక్వెస్ట్, ఓకే. సో రాధేశ్యం ప్రేమ అంటారంటే, రెస్పెక్ట్ బిఫోర్ యూ మేక్ ఏ రిక్వెస్ట్, రెస్పెక్ట్ బిఫోర్ యు మేక్ ఏ రిక్వెస్ట్. ఎప్పుడైనా సరే మనము ఒక మనకన్నా సీనియర్ దగ్గర వెళ్ళినప్పుడు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా, మనం ఒక ప్రశ్న అడగాలన్నా సరే క్లాస్లోనైనా సరే, ఇఫ్ యు సీ హౌ ద డివోటీస్ హ్యావ్ సీన్, నేను సీనియర్ డివోటీస్ ఎప్పుడైనా సరే సరే ఆదేశంపు ఉండేది వెన్నవరి ఆస్కే క్వశ్చన్, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు, మహారాజ్ లాస్ట్ టైం మీరు ఈ పాయింట్ చెప్పారు చాలా బాగుంది, సో ఐ హ్యావ్ ఎ డౌట్, ఇది ఎలాగని చెప్పి అడుగుతారు. అంటే ఫస్ట్ వి కైండ్ ఆఫ్ నో రెస్పెక్ట్. సిమిలర్లీ మనము ఒక సీనియర్ డివోటీకి వెళ్ళినప్పుడు ఎవరు కలిశారు, కలిసగానే ప్రభుజీ ఇలా ఎలా ఇదేంది అదేంది అదేంది నో ఎలా అయింది నో, అది పద్ధతి కాదు, అది ఎటికెట్ కాదు. ఎటికెట్ అంటే ఫస్ట్ మనము ఏం చేసినా సరే భక్తుల యొక్క మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు భక్తుల ఆశీర్వాదం తీసుకోవాలి. సిమిలర్లీ మనకు ఒక ప్రశ్న ఉన్నప్పుడు లేకపోతే మనకు సహాయం కావాల్సినప్పుడు ముందు భక్తుల్ని ఒక మాట అంటే ఒక మంచిగా ఒక మాట అడగాలి కూడా. యు షుడ్ ఆస్క్, యు షుడ్ యాక్చువల్లీ స్పీక్ నైస్ అండ్ దెన్ యు షుడ్ ఆస్క్. దిస్ ఇస్ అన్ ఎటికెట్. మనం చెప్పుకున్నాం కదా వ్యాసదేవ నారదముని సంవాదంలో కూడా, వ్యాసదేవ ఫస్ట్ ఎప్రిషియేట్స్ నారదముని అండ్ దెన్ హీ ఆస్క్స్ హిస్ క్వశ్చన్స్. సిమిలర్లీ మనం ఫస్ట్ చెప్పుకున్నాము శౌనకాది ఋషిస్, వాళ్ళు కూడా ఫస్ట్ సూత గోస్వామిని ఎప్రిషియేట్ చేస్తారు. ఏమని చెప్తారు, మీరు స్వయంగా సుఖదేవ గోస్వామి ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వృద్ధులు, మరియు మీరు అతీతాని ఆఖ్యాతాని వృద్ధ, నెక్స్ట్ వేదవాదిత అని చెప్పి అంటే అన్ని అంటే వాళ్ళని సూత గోస్వామిని ఎప్రిషియేట్ చేస్తారు. ఎప్రిషియేట్ చేసి తర్వాత ప్రశ్నలు అడుగుతారు. ఏం ప్రశ్నలు అడుగుతారు, 6 ప్రశ్నలు అడుగుతారు. అన్ని ధర్మాలకు ఉత్తమైన ధర్మం ఏమిటి, అన్నింటిలో ఉత్తమ శ్రేయస్కరమైనది ఏంటి, ఎందుకు కృష్ణుడు దేవికి పుత్రుడిగా జన్మించాడు, ఈ విధంగా ప్రశ్నలు అడుగుతారు. సో బిఫోర్ యూ ఆస్క్ ఎనీథింగ్ నా ఫస్ట్ యూ షుడ్ యాక్చువల్లీ లిటిల్ బిట్ రెస్పెక్ట్, రెస్పెక్ట్ అండ్ ఎప్రిషియేట్. సో భక్తి జీవితంలో ఎప్రిషియేషన్ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో దాట్ న్యాచురల్లీ ఎదురు వ్యక్తికి మన పట్ల ఒక ప్రేమ ఏర్పడుతుంది. ఇక్కడ అర్జునుడు చూడండి, ఎదురుగా బ్రహ్మాస్త్రం వస్తుంది, మనమైతే ఏం చేస్తాం చెప్పండి, మనమైతే వెంటనే కృష్ణుడి చేతి పట్టుకొని కృష్ణ బ్రహ్మాస్త్రం వస్తుంది నాకు వెంట చెప్పు నేను ఏం చేయాలో చెప్పు అంటాం, అవునా కాదా? కానీ అర్జున ఇది లైక్ నా ఈజ్ డిపెండెంట్, హీఈస్ నాట్ వర్రీడ్ ను ఓ టెన్షన్. కృష్ణుడు చెప్పకుండా కృష్ణ ఆగు బ్రహ్మాస్త్రం వస్తుంది అదే మాట్లాడదాం, మనం ఏం చేస్తాం ఎగ్జామ్స్ ఉన్న రోజు నాడు 16 మాటలు జపం చేయడం కూడా భయపడిపోతాం, అమ్మో తర్వాత జపం చేసుకుందాంలే, ఎందుకు ఇప్పుడు చదవాలా జపం చేయాలని చెప్పి. సో వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఫెయిత్ ద కృష్ణ ఇస్ ద వన్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ అస్. కానీ మాకు రాజశేఖరం నేర్పించారు ఎగ్జామ్ అండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అండ్ సెమిస్టర్ అయినా సరే 16 మాలు జపం చేసి ఎగ్జామ్కి వెళ్తామన్నమాట. అంటే నా ధర్మం నుంచి ఆ తర్వాత కృష్ణుడు ఏది చేస్తే అది తీసుకుంటాం మేము. ఆ విధంగా మొదటి నుంచి మాకు ఆ విధంగా ట్రైనింగ్ రావడం ద్వారా టుడే వీఆర్ వెరీ ఫార్చునేట్. సో వీ డోంట్ నీడ్ టు హెజిటేట్ ఫర్ సరెండరింగ్ టు కృష్ణ. అర్జునుడు హెజిటేట్ చేయలేదు, ఓ బ్రహ్మాస్త్రం వచ్చేస్తుంది ఈ ప్రేయర్లు ఇప్పుడు అవసరమా, డైరెక్ట్గా అడిగేవచ్చు కదా నేను, ఏం చేయాలి కృష్ణ చెప్పు నాకు, అన్ని చేతులు పట్టుకొని వేపిసి ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి చెప్పు. లేదు, యూ స్టర్లింగ్ కృష్ణ యూఆర్ యూనో ఈవెన్ సేస్ యూఆర్ పార్షియల్ టువర్డ్స్ యువర్ డివోటీస్ అని అంటారు అర్జునుడు. ఇక్కడ 25వ శ్లోకంలో వస్తుంది, కృష్ణ నువ్వు దుష్టులను శిక్షించడానికి జన ఈ అవతారం ఎత్తావు, భక్తుల పట్ల నీకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, పక్షం ఈ సేస్ యూఆర్ పార్షియల్ టువర్డ్స్ యువర్ డివోటీస్, భక్తుల పట్ల నువ్వు పక్షపాతి అని చెప్పి అంటారు. కృష్ణుడు పక్షపాతినా పక్షపాతి కాదా, ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఇస్ కృష్ణ పార్షియల్ ఆర్ ఇంపార్షియల్? భగవద్గీతలో కూడా చెప్తారు కదా, ఏమంటారు, నమే ద్వేషం వస్తే నా ప్రియ అంటారు, అవునా కాదా? నాకెవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, నాకెవరి పట్ల ద్వేషం లేదు ప్రేమ లేదు అంటారు, అవునా కదా? మరి ఇమ్మీడియట్లీ శ్లోకంలో మళ్ళీ ఏం చెప్తారు, భక్తులు అంటే నేను భక్తులు అనే ప్రత్యేకమైన అభిమానం అని చెప్తారు భగవంతుడు. అంటే బ్యాక్ టు బ్యాక్ కాంట్రాడిక్టింగ్ పారాడాక్సియల్ స్టేట్మెంట్స్ చెప్తాడు కృష్ణుడు. సో కృష్ణుడు వెదర్ ఈజ్ పార్షియల్ ఇంపార్షియల్ అంటే సమాధానం ఏమిటి, కృష్ణ ఈజ్ ఇంపార్షియల్ ఆల్సో, కృష్ణ ఈజ్ పార్షియల్ ఆల్సో. అదేంటి రోజీ, ఒకటి మంచివాడా చెడ్డవాడా అంటే మంచివాడని చెప్తా చెడ్డవాడని చెప్తాం రెండు ఎలా అవుతాయంటే, In absolute truth, everything is absolute. So, how to understand this? ఏడో స్కంధంలో కూడా దీని గురించి చర్చ వస్తుంది, కృష్ణుడు పార్షల ఇంపార్షల్ అని చెప్పి. ఎందుకంటే దేవతల్ని దేవతలు తను ప్రార్థిస్తారు, కృష్ణుడు దేవతలు సపోర్ట్ చేసి రాక్షసులు చంపుతారు, అంటే ఈజ్ పార్షియల్ నాట్ టు దేవతాస్. ఇదే ప్రశ్న అడుగుతారు భగవంతుడు పార్షల పార్షల అని చెప్పి. ఎవరంటారు, హిరణ్యకశిపు అంటాడు విష్ణు ఈజ్ పార్షియల్, పక్షపాతి, దేవతల పక్షపాతి, కాబట్టి నేను విష్ణుని చంపేస్తానని చెప్పి. సో కృష్ణుడు పక్షపాతినా ఇంపక్ష నిష్పక్షపాతినా అంటే రెండును ఎలాగా అంటే, కృష్ణ యాజ్ పరమాత్మ ఈజ్ ఇంపార్షియల్ అండ్ కృష్ణ యాజ్ భగవాన్ ఈజ్ పార్షియల్. పరమాత్మ స్వరూపంలో భగవంతుడు నిష్పక్షపాతి. అంటే చూడండి, భగవంతుడు తనని నమ్మేవాడికి నమ్మని వాడికి ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నారు భగవంతుడు, అవునా కాదా? తనని నమ్మని వారి హృదయంలో కూడా పరమాత్మ రూపం ఉంటున్నారు. ఇతను నమ్మట్లేదు కదా, నేను ఎందుకు బయటకు వచ్చేస్తాను అంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో బయటకు వచ్చేస్తే అక్కడికక్కడ నువ్వు కూలబడిపోతావు, అక్కడికక్కడ నువ్వు కూలబడిపోతావు. ఎందుకు కూలబడిపోతావు అంటే దట్ ఈస్ హార్ట్ అటాక్, పరమాత్మ కమ్స్ అవుట్, యువర్ కొలాప్స్డ్. పరమాత్మ రూపంలో భగవంతుడు నిష్పక్షపాతి, అందరికీ భగవంతుడు సమానంగా చూసుకుంటారు. ఈ భూమి, ఈ పంచమహాభూతాలు, ప్రకృతి, భగవంతుడు సిస్టమ్, లా అండ్ ఆర్డర్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. అంతెందుకు చెప్పండి, ఒక రాజు అనేవాడు కూడా భగవంతుని యొక్క స్వరూపమే. రాజుని నరదేవ అంటారు, రాజు అనేవాడు కూడా దైవ యాక్చువల్గా రాజు అనేవాడు నరదేవుడు, అతను కూడా అదే విధంగా ఉండాలి. నిష్పక్షపాతి అంటే తనకి ఓటేసిన వాళ్ళకి, తనకి ఓటు వేయని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి రాజ్యంలో అన్ని సమాన అధికారాలు ఉంటాయి. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కొంతమంది తెలుగుదేశంకి ఓటేసి ఉంటారు, కానీ ఐడియల్గా చెప్పాలంటే ఒకసారి మన అధికారంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూసుకోవాలి మనము. వీ ట్రీట్ ఎవ్రీ వన్, ఆల్ ద సిటిజన్స్, వాళ్ళందరినీ రక్షించడం మన బాధ్యత కాబట్టి అందరినీ సమానంగా చూసుకోవాలి. కాబట్టి భగవంతుడు కూడా భక్తులని అభక్తులు అందరినీ సమానంగా చూసుకుంటారు. అంతెందుకు ఇప్పుడు సైంటిస్టులు, కొంతమంది ఫిలాసఫర్స్, సిద్ధాంతవాదులు భగవంతుడు లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. వారికి ఆ పుస్తకాలు రాయడానికి, ఆ లాజిక్స్ బయట రావడానికి ఎంతో ఇంటెలిజెన్స్ అవసరం అవుతుంది. ఆ ఇంటెలిజెన్స్ని కూడా భగవంతుడు స్వయంగా ఇస్తారు, అంటే తనని ఓడించడానికి అవసరమైన బుద్ధిని కూడా భగవంతుడే ఇస్తారు. అంతకన్నా నిష్పక్షపాతం ఏమని చెప్పండి. శుభం, అంతకన్నా నిష్పక్షపాతం ఇంకొకటి లేదు. సో కృష్ణ ఈజ్ ఇంపార్షియల్, బట్ హౌ? యాజ్ ఎ పరమాత్మ. పరమాత్ముడు అనేవాడు మొత్తం ఈ సృష్టిని అంతటి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పరమాత్మ రూపంలో భగవంతుడు నిష్పక్షపాతి. కానీ భగవాన్, యాజ్ ఎ భగవాన్, యాజ్ ఎ శ్యామ్ సుందర్ కృష్ణ, కృష్ణ ఈజ్ పార్షియల్. హౌ ఈజ్ పార్షియల్? ఇప్పుడు రాజు అనేవాడు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనేవాళ్ళు అందరి ప్రజాని సమానంగా చూసుకుంటారు, కానీ ఇంటిలో తన కుటుంబానికి, తన పిల్లలకి, తన భార్యకి, తన తల్లిదండ్రులకి వారికి ప్రత్యేకమైన సమయాన్ని ఇస్తున్నారా లేదా? ఇస్తారు. వాళ్ళతో ప్రత్యేకంగా వాళ్ళతో పరస్పర ప్రేమరసను ఆస్వాదిస్తూ ఉంటారు. మండన్ ప్రేమరస. సిమిలర్లీ భగవంతుని కూడా తన శుద్ధ భక్తులు, తనకే శరణం తీసుకున్న భక్తులకి వ్యక్తిగతంగా భగవంతుని వాళ్ళతో ప్రేమ కలాపాలు సాధిస్తూ ఉంటారు, ఈ లోకంలోనైనా సరే, ఆ లోకంలోనైనా సరే. సో విత్ హిస్ డివోటీస్ యాజ్ ఎ భగవాన్ హీఈస్ ఎక్స్ట్రా మర్సిఫుల్, యాజ్ ఎ పరమాత్మ కృష్ణ ఈజ్ హీఈస్ ఇంపార్షియల్. యాక్చువల్లీ అందుకే భగవంతుడు మనిసే నమ్మే భక్తిను, నమ్మే ద్వేషిస్తున్న ఆప్రియ అంటే, హీఈస్ దుర్యోధన్ కూడా శక్తిని భగవంతుడు ఇచ్చాడే, అవునా కాదా? నిజంగా భగవంతుడికి భీముడి ద్వారా అలాగ చంపించిన అవసరం లేదు. కృష్ణ వాంట్స్ ఇక్కడ మెనీ వేస్, కర్ణుని చంపాలన్నా సరే, దుర్యోధన్ చంపాలన్నా సరే, భగవంతుడు చాలా ఈజీ. కానీ భగవంతుడు పరమాత్మ రూపంలో ఎవరితోని ఇంటర్ఫీర్ అవ్వరు. ఎవరు మంచి చేయాలనుకున్నా సరే భగవంతుడు శక్తినిస్తాడు, చెడు చేయాలని శక్తినిస్తాడు. భగవంతుడు ఎవరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడు. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిస్కింగ్. భక్తులు అనేవాళ్ళు స్వయంగా భగవంతుని యొక్క ఆధీనంలోకి వస్తారు కాబట్టి భగవంతుని కుటుంబంలో భాగస్వాములు అవడానికి భగవంతుని ఆపర్చునిటీ కూడా అందరికి ఇస్తారు. సో యూ కెన్ ఆస్క్, ఏ వై ఓన్లీ సమ్ పీపుల్? సో కృష్ణ స్టెల్లింగ్, యూఆర్ ఆల్సో వెల్కమ్. ఎవరైనా సరే నా అంతర్గత భక్తులు అవ్వాలనుకుంటే అవ్వండి, నా అంతర్గత భక్తులు అయిన వారికి ఎక్స్ట్రా సమయం నేను ఇస్తాను, వాళ్ళని ఎక్స్ట్రాగా చూసుకుంటాను నేను. సో దట్ ఆప్షన్ ఇస్ ఆల్, దట్ విండో ఇస్ ఆల్సో ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఫర్ వన్ హూ గివ్స్ దెమ్సెల్ఫ్ టు కృష్ణ, వాళ్ళు తమను తాము కృష్ణుడు సమర్పించుకున్నప్పుడు కృష్ణుడు కూడా తనంతా వాడు సమర్పించుకుంటాడు. కృష్ణుడు ఎవరికి నీకు అధికారం లేదు, ఓకే నువ్వు ఈ సూత్ర కుటుంబంలో పుట్టావు లేకపోతే నువ్వు నేర్చు చండాలుడు కాబట్టి నీకు అధికారం లేదు, కృష్ణుడు అలా అండరు. సో పరమాత్మ రూపంలో భగవంతుడు అందరితో సమానంగా ఉంటారు, భగవాన్ రూపంలో భగవంతుడు తన భక్తులతో ప్రత్యేకమైన సంబంధం పెట్టుకుంటారు. సో దిస్ ఈజ్ ఎ అండర్స్టాండింగ్. సో కృష్ణ ఇస్ ఇంపార్షియల్, కృష్ణ ఇస్ పార్షియల్ ఆల్సో. ఓకే ఫైన్. సో ఈ విధంగా కృష్ణుడు అర్జునుడు కృష్ణుడిని స్తుతిస్తారు. అప్పుడు కృష్ణుడు కారణం చెప్తారు. ఏమో చెప్తారంటే అర్జున అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు, అతనికి విడిచిపెట్టడం మాత్రమే తెలుసు, తిరిగి దాన్ని రిట్రాక్ట్ చేయడం తెలియదు. బ్రహ్మాస్త్రం పని అయిపోయాక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోకపోతే బ్రహ్మాస్త్రం అలా 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 మొత్తాన్ని దహనం చేస్తుంది. ఆల్రెడీ విడిచిపెట్టాడు, ఆల్రెడీ దహనం మొదలవుతుంది, చుట్టుపక్కల చెట్లు అవన్నీ కాలిపోతూ ఉంటాయి, దహనం అవుతుంటుంది. దాన్ని ఒక పని పక్కన వెనక్కి తీసుకోవాలి, కానీ తీసుకోలేరు ఎవరు, అశ్వత్థాముడు. కృష్ణుడు ఏమంటారంటే అశ్వత్థ బ్రహ్మాస్త్రానికి విరుగుడు ఏంటి, ఇంకొక బ్రహ్మాస్త్రం. సో నువ్వు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వెయ్యి, వేసి ఆ బ్రహ్మాస్త్ర రెండు బ్రహ్మాస్త్రాలని తిరిగి తీసుకో. అర్జునుడు తెలుసు, కృష్ణుడు కూడా ఆ జ్ఞానాన్ని ఇస్తారు. సో యూ రిలీజ్ అనదర్ బ్రహ్మాస్త్ర అండ్ రిట్రాక్ట్ బోత్ ద బ్రహ్మాస్త్రాస్ అని చెప్పి. సో అర్జునుడు అదేవిధంగా మళ్ళీ కృష్ణుడికి సర్కమాంపరేట్ చేస్తారు. కెన్ యూ ఇమాజిన్, నేను ఎదురుగా బ్రహ్మాస్త్రం వస్తుంది, పెద్ద పూలు వస్తుంది, నువ్వేం చేస్తున్నావు కృష్ణుడికి ప్రదక్షిణాలు చేస్తున్నావు. మై గాడ్, ఎంత ఎంత విశ్వాసం ఉండాలి చూడండి. సో పాండవాస్ వాళ్ళు తమ తమ కార్యకలాపాల ద్వారా లోకానికి చెప్తారు ఎంత గొప్ప భక్తులు అని చెప్పి. అర్జున సర్కమ్మబ్లేట్స్ కృష్ణ అండ్ ఈ ప్యూరిఫైస్ విత్ వాటర్ అండ్ దెన్ ఈ రిలీజెస్ బ్రహ్మాస్త్ర, బ్రహ్మాస్త్రం అతను విడిచిపెడతారు. సో బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మాస్త్రం రెండు తగిలి పెద్ద అగ్ని వస్తుంది. ఎలా ఆ అగ్ని ఎలా ఉంటుందంటే వదిలేస్తే అది ఈ మూడు లోకాలను కూడా దహించేసే అంతటి వేడి అగ్ని వెలుతురు అలా రాబోతుంది అన్నమాట. తర్వాత కృష్ణుడు ఏం చేస్తారు, రెండు బ్రహ్మాస్త్రాలని తిరిగి రిట్రాక్ట్ చేసేస్తారు అన్నమాట. రిట్రాక్ట్ అంటే తిరిగి దాన్ని వెనక్కి లాగుతారు, అంటే బ్రహ్మాస్త్రం విడిచిపెట్టే మంత్రము తెలుసు, దాన్ని తిరిగి తీసుకునే మంత్రం కూడా తెలుసు బ్రహ్మాస్త్రానికి. సో లైక్ దాట్. సో అయితే ఆ రెండు బ్రహ్మాస్త్రం పోతే అప్పుడు అశ్వత్థాముడికి ఇంకా వేరే ఉపాయం ఏం లేదు, అతనుకున్న ఒకడొక బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేశాడు. తర్వాత అర్జునుడు అశ్వత్థాముడిని పట్టుకుంటాడు, పట్టుకొని హీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్, అతన్ని చేతులు కట్టేస్తారు అన్నమాట. అప్పుడు కృష్ణుడు చెప్తారు, అర్జున ఒక్క నిమిషం కూడా ఆలోచించొద్దు, ఓకే డోంట్ బీ మర్సిఫుల్ టు దిస్ పర్సన్, ఇతను బ్రాహ్మణుడు అని చెప్పి అనుకోవద్దు, ఇతను బ్రాహ్మణుడు కాదు, ఇతను బ్రహ్మబంధు. సీ బ్రాహ్మణుడికి బ్రహ్మబంధు తేడా ఏంటంటే బ్రాహ్మణ అంటే తన గుణాల బట్లి సమాధమ సుచం శౌచం ఈ విధంగా బ్రాహ్మణుడికి ఉన్న లక్షణాలు ఉంటాయి. సో బ్రాహ్మణుడు కుటుంబంలో పుట్టినందు మాత్రాన ఒకడు బ్రాహ్మణుడు అయిపోడు అనుకుంటాం. అయ్యే క్యాస్ట్ సిస్టమ్, ఈ హిందూ ధర్మం వేస్ట్, క్యాస్ట్ సిస్టము పుట్టుకతోనే పక్షపాత అంటే అది అంట, వాస్తవం కాదు. కృష్ణుడు ఇక్కడ స్వయంగా చెప్తున్నారు అశ్వత్థాముడు బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు కుటుంబంలో పుట్టాడు కానీ అతను బ్రహ్మబంధు. బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణుడు యొక్క బంధువు అని చెప్పి, కానీ బ్రాహ్మణుడు బంధు బ్రాహ్మణుడు అయిపోడు, పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ అతని లక్షణములు బ్రాహ్మణ లక్షణములు కాదు, శూద్రుడు కాదు. ఇట్సే అతను అసలు ఈజ్ వర్సర్ దాన్ శూద్ర ఆల్సో. సో హీఈస్ నాట్ ఏ బ్రాహ్మణ కాబట్టి నువ్వు అతను చంపవచ్చు అని చెప్పి కృష్ణుడు స్వయంగా చెప్తారు. తర్వాత ఇంకో కారణం ఏం చెప్తారు, అతను ఈజ్ ఎన్ అగ్రెసర్, అగ్రెసర్ అంటే ఆకతాయి. అగ్రెసర్ అంటే ఐదు రకములైన అగ్రెసర్స్ ఉంటారు తెలుగులో, ఎగ్జాక్ట్గా ఏమంటారు తెలియదు, శాస్త్రము దాన్ని ఆకతాయి అంటారు. తెలుగులో ఆకతాయి అనే పదం అంటే అల్లరి చిల్లరగా తిరిగేవాడిని ఆకతాయి అంటారు, కానీ ఈ ఆకతాయి వేరు. అగ్రెసర్ అంటే దాని అర్థం ఏంటంటే అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎవడైనా సరే అతన్ని మనం చంపొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎవరు అంటే హూజ్ అగ్రెసర్ అంటే ఎవరు, ఐదు కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు అతని ఇంటిని తగలపెట్టేస్తే ఆ వ్యక్తిని అగ్రెసర్ అంటారు. రెండు, వన్ హూ అడ్మినిస్టర్స్ పాయిజన్, అంటే తన భోజనంలో విషం కల్పిస్తే అతను కూడా అతను కూడా అగ్రెసర్ అంటారు అన్నమాట. మూడు, ఒకరు రాజ్యాన్ని అన్యాయంగా తీసుకున్నప్పుడు, దొంగతనం చేసినప్పుడు వాడిని కూడా అగ్రెసర్ అంటారనమాట. నాలుగోది, ఒకరి ధర్మపత్నిని అన్యాయంగా బలత్కరించబోతే అతన్ని కూడా అగ్రెసర్ అంటారనమాట. ఐదవది, ఐ డోంట్ రిమెంబర్ వన్ మోర్ ఇస్ దేర్. సో ఈ విధంగా ఐదు ఉంటాయి. ఈ ఐదుటిని ఎవరైతే ఫాలో అవ్వరో, ఒకరు నిద్రపోతున్నప్పుడు అతన్ని వధిస్తే, చేతులు అస్త్రం లేనప్పుడు, వెనక నుంచి చేతులు అస్త్రం లేనప్పుడు, మరియు అతను శరణాగతం అంటే ఆల్రెడీ సరెండర్ అయిపోయాడు, అంటే రొమ్ము చూపించాడు, లేకపోతే అతను నిద్ర అవ్వడు, వాళ్ళని వధించినా సరే వాళ్ళని కూడా అగ్రెసర్ అంటారని చెప్పి. మనం ఇక్కడ చూసినట్లయితే దుర్యోధనుడు కూడా అగ్రెసరే. అగ్రెసర్ అంటే అతను అవునా కాదు చూడండి మీరు, అతడు లక్క గ్రహాన్ని దహనం చేయడం ట్రై చేశారు. రెండవది భీముడికి విషం పట్టాలని చూశారు. మూడవది వాళ్ళ రాజ్యంని స్వీకరించడం ట్రై చేశారు. నాలుగవది స్వీకరించడం కాదు, వాళ్ళ రాజ్యాన్ని దొంగతనం చేయడం ట్రై చేశారు. నాలుగవది ద్రౌపదిని బలత్కరించబోయారు. ఐదవది అస్త్రం లేనప్పుడు అటాక్ చేశారు, ఎలాగా అభిమన్యుడు విషయంలో చూసుకున్నట్లయితే. ఈ విధంగా కౌరవులు దేర్ అగ్రెసర్స్. అగ్రెసర్స్ అనేవాడిని కళ్ళు మూసుకొని మనం వధించవచ్చు. అందుకనే తర్వాత దుర్యోధన్ అడుగుతాడు, ఇదే న్యాయం నన్ను ఎలా చంపుతున్నారు ఏంటి అంటే, కృష్ణుడు చెప్తాడు న్యాయం అంటే నీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా, అప్పుడు నువ్వు అన్ని తప్పులు చేసి అప్పుడు నువ్వు తెలియలేదా, కాబట్టి ధర్మం ప్రకారంగా కూడా శాస్త్రం ప్రకారంగా కూడా ఈ తప్పులు చేసేవారిని ఏదో ఏ విధంగానైనా సరే, యా వన్ హూ ప్లండర్స్ రిచెస్, ఏ విధంగానైనా సరే వాళ్ళని మనము ఇది చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ మన అశ్వత్థామను చూసుకున్నా సరే ఈజ్ అన్ అగ్రెసర్, ఎందుకంటే చేతులు అస్త్రం లేనప్పుడు నిద్రపోతున్నప్పుడు ఆ విధంగా వదిలిస్తారు కదా. కృష్ణుడు అంటాడు అతను అగ్రెసర్ అంటే సరే ఆకతాయి, కాబట్టి అతన్ని మీరు నిస్సంకోచంగా అతన్ని వధించవచ్చు అని చెప్పి కృష్ణుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇస్తారు. తర్వాత ఏమంటారంటే అతను ఎవరి కోసం చంపాడో, దుర్యోధను కోసం చంపాడు. స్వయంగా అతని స్వామి దుర్యోధను అతనే దీన్ని చిత్కరించాడు, కాబట్టి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, యూ కెన్ కిల్ హీమ్ అని చెప్పి కృష్ణ టెల్స్ అర్జున. సో అర్జునుడు ఇంకోటి ఏమంటారంటే, నువ్వు ఆల్రెడీ నీ స్త్రీకి నువ్వు ప్రమాణం కూడా చేశావు, ఏమని అశ్వత్థామడు తల తీసుకొని వస్తాను, ఆ తల మీద నువ్వు స్నానం చేయి అని చెప్పి, తల మీద ఎక్కి స్నానం చేయని చెప్పి. కాబట్టి నాలుగు ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు కృష్ణుడు, సో యూ కెన్ కిల్ హిమ్ అని చెప్పి. ఇప్పుడు అర్జున చూజెస్ నాట్ టు కిల్ అశ్వత్థామ. అశ్వత్థాముడిని అర్జునుడు వధించడు. ఇప్పుడే మనం చూసాము అర్జునుడి యొక్క భక్తి గురించి మనం మెచ్చుకున్నాము, కృష్ణుడు చెప్పాడు చంపు అని చెప్పి అర్జునుడు చంపట్లేదు. వాట్ కైండ్ ఆఫ్ డివోటీ హీఈస్, భగవంతుడు స్వయంగా చెప్తున్నారు చంపు అని చెప్పి, కానీ అర్జునుడు చంపట్లేదు. సో ఇక్కడ ఆచార్యులు ఏమని చెప్తారంటే, యూసీ అర్జున అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు బయటికి చంపమని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా కృష్ణుడు అర్జున్ని పరీక్షిస్తున్నారు. ఏమని పరీక్షిస్తున్నారు, నా హృదయాన్ని నేను తెలుసుకోగలవా లేదా అని చెప్పి. కృష్ణుడు హృదయంలో ఏముంది, అశ్వత్థాముడు చావకూడదనే ఉంది. ఎందుకంటే ఫర్దర్గా మనం నెక్స్ట్ చాప్టర్ చూస్తాము, కృష్ణ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్స్. సో కాబట్టి అర్జునుడు హీ అండర్స్టాండ్స్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ అండ్ హీ చూజెస్ నాట్ టు కిల్. కృష్ణుడికి చంపరు, అదే అశ్వత్థాముడిని అర్జునుడు వధించరు. ఇక్కడ మనము అనుకోవచ్చు, ప్రభుజీ కానీ ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, అంటే ఇప్పుడు అందరూ అలాగే ప్రవర్తిస్తే ఇంకా అసలు మొత్తం కేవస్ అయిపోతుంది కదా. అంటే కృష్ణుడు చెప్తాడు, గురువు చెప్పారు, గురువు ఏం చెప్తారు శిష్యుడికి, పదహారమాలు జపం చెయ్యి. కానీ శిష్యుడు అంటాడు, యాక్చువల్గా అది బయటకు చెప్తున్నారు కానీ ఆయన హృదయం నాకు తెలుసు, ఈ రూల్ నాకు వర్తించదు. సో ఇలాగ ప్రతి ఒక్కరూ నాకు ఐ అండర్స్టాండ్ ద హార్ట్ అంటే, నో ఇట్స్ వీ కాంట్ ఇమిటేట్. మన విషయంలో ఇట్ ఇస్ బెటర్ వీ బీ సెకండ్ క్లాస్ డివోటీ, సెకండ్ క్లాస్ డిసైపుల్. థర్డ్ క్లాస్ డిసైపుల్ అంటే గురువు చెప్తారు ఆయన చెయ్యడు, సెకండ్ క్లాస్ డిసైపుల్ అంటే గురువు చెప్పింది చేస్తాడు. ఫస్ట్ క్లాస్ డిసైపుల్ అంటే గురువు చెప్పింది చేస్తాడు, చెప్పనిది కూడా గురువు హృదయాన్ని అర్థం చేసుకుని చేస్తారు. అది ఫస్ట్ క్లాస్ డిసైపుల్. ప్రభుపాదులు వారు ఫస్ట్ క్లాస్ డిసైపుల్. గురువు ఏం చెప్పారు, నీ దగ్గర రూపాయి ఉన్నా సరే దాన్ని పుస్తక ప్రచురానికి పుస్తక వితరణకి ఉపయోగించు అన్నారు. కానీ ప్రభుపాదులు వారు కేవలం పుస్తకం ప్రచురణ పుస్తక వితరణ మాత్రమే చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గోరఖ్ ప్రెస్ లాగా ప్రభుపాదులు వారు ఏం చేశారు, మందిరాలు కట్టారు, ఫామ్స్ కమ్యూనిటీస్ ఎస్టాబ్లిష్ చేశారు, గురుకులాలు ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ భక్తి సిద్ధాంత శాస్త్రం చెప్పలేదు, కానీ ప్రభుపాదులు వారు చేశారు. కానీ ప్రభుపాదులు ఇవన్నీ ఎందుకు చేశారు అంటే ఒకటే కారణం, పుస్తక వితరణే. టెంపుల్స్ ఆర్ ఫర్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ. సో అంటే ప్రభుపాద్ అండర్స్టాండ్స్ ద మూడ్ ఆఫ్ గురు. గురువు యాక్చువల్ మనసులో ఏముందో అర్థం చేసుకుని చేయగలిగారు. కానీ మనం అలా చేయొచ్చా? మనము బెటర్, వి డోంట్ డూ దాట్. మనం గైడెన్స్లోనే చేయాలి. ఏం చెప్తే అది చేసు, అది చాలు. మనం చెప్పుకున్నాం నేను క్లాస్లో, నువ్వు జీవితం అంతా నీ గురువు ఏం చెప్పారు చెయ్యి, అప్పుడు తర్వాత నీ గురువు నీ దగ్గర లేకపోయినా సరే అతను ఏం నీ నుంచి కోరుకుంటున్నాడో పరమాత్మ నీకు చెప్తాడు. కానీ ఎప్పుడు చెప్తారంటే వన్స్ యూ హ్యావ్ ప్రూవెన్ యువర్ సెల్ఫ్. అంటే గురువు చెప్పిన చాలా కష్టము అయినా చేసావు, అలాగే చెప్పిన ప్రతిసారి ఎంత కష్టం చేసావు అనుకో, అప్పుడు గురువు చెప్పకపోయినా సరే గురువు ఏం కావాలి, గురువు నీ నుంచి ఏం కోరుకుంటున్నా నీకు అర్థమవుతుంది. అర్జునుడు ఎన్నెన్నో చేశారు గురువు చెప్పింది, కృష్ణుడు చెప్పింది చేశారు. కాబట్టి అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గురు. సో వీ ఇన్ ఆర్ కేస్ మనకి ఇంకా అటువంటి పరీక్షలు మనం ఫేస్ చేయం. సో ఇన్ ఆర్ సెన్స్ ఇట్ ఈస్ బెటర్ వీ జస్ట్ ఫాలో వాట్ గురు సార్, గురువు చెప్పింది చేస్తే మనకి చాలు. ఇక్కడ మనం దీన్ని చెప్పాలంటే వీ క్యాన్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ మనం ఏం ఇవ్వచ్చు అంటే, పరీక్షితుడు సుఖదేవ గోస్వామి ఆరో స్కందం మొదట్లో పరీక్షితుడు సుఖదేవ గోస్వామిని అడుగుతారు. ఏమని అడుగుతారు, మై డియర్ సుఖదేవ గోస్వామి, ఇంతమంది నరకానికి వెళ్తున్నారు, 28 రకములైన నరకాలు ఉన్నాయని మీరే చెప్పారు. సో ఇన్ని నరకాలు ఉన్నాయి, ఎంతమంది వ్యక్తులు నరకానికి వెళ్తున్నారు, కాబట్టి వీళ్ళని కాపాడే ప్రక్రియ ఏమీ లేదా అని పరీక్షితుడు సుఖదేవ గోస్వామిని అడుగుతారు. దానికి సమాధానంగా సుఖదేవ గోస్వామి ఏమని చెప్తారు, ఎస్, ఏమని చెప్తారు, కర్మకాండ చెప్తారనమాట, ప్రాయశ్చిత్తం అని చెప్తారు. దానికి పరీక్షిత మహారాజు ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. ఏమంటారు, మన్యే కుంజర సౌచవత్ అంటారనమాట, ప్రాయశ్చిత్తం అతం అంటారు. అంటే ప్రాయశ్చిత్తం వల్ల లాభం ఏముంది, తప్పు చేస్తావు తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుంటావు మళ్ళీ తప్పు చేస్తావు, హృదయం శుద్ధీకరణ అవ్వట్లేదు కదా, కాబట్టి దానివల్ల లాభం లేదు, ఇంకేదని చెప్పండి అంటారు. అప్పుడు జ్ఞానకాండ చెప్తారు, అది కూడా వేస్ట్ అని చెప్తారనమాట. వేణుగుల్మం ఇవ్వనలా అంటారు, గడ్డిని కోసేస్తున్నావు కానీ కింద వేళ్ళు ఉన్నాయి మళ్ళీ గడ్డి మొలుస్తుంది. ఇంకోటి చెప్పండి అంటే అప్పుడు భక్తి గురించి చెప్తారు, కేచిత్ కేవలయాగ అంట అని చెప్పి అప్పుడు పరిశుద్ధి స్వీకరిస్తారు. అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి మనం చూసినట్లయితే సుఖదేవ గోస్వామి ఎందుకు పరిశుద్ధుడికి కర్మకాండ గురించి చెప్పారంటే పరిశుద్ధుడికి నిజంగా అర్థమవుతుందా లేదా అని చెప్పి. పరీక్షితుడికి నేను ఆల్రెడీ 5 స్కందాలు పూర్తి చేశాను, 6వ స్కందానికి వచ్చేసాను, నా శిష్యుడికి నిజంగా భక్తి గురించి భక్తి గొప్పతనం అర్థమైందా, లేకపోతే ఓల్డ్ అండర్స్టాండింగ్స్ ఇంకా ఉన్నాయా, పాత మనం చూస్తాం కొన్ని కొన్నిసార్లు క్లాస్ అంతా చెప్తావు, ఎలా ఉంది క్లాస్ అంటే బాగుంది అంటావు, ఒక పాయింట్ చెప్పండి రా అంటాము, అతను ఏదో పాయింట్ చెప్తాడనమాట, ఈ పాయింట్ నేను ఎక్కడ చెప్పానండి అంటే నాకు తెలిసిపోయి అంటాం. అంటే మనం ఇంకా వీ హియర్ ద క్లాస్ బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఓల్డ్ అండర్స్టాండింగ్స్. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి భక్తి గురించి ఎంత చెప్పిన తర్వాత పరీక్షితుడికి కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని చెప్పి పరీక్షించడానికి చెప్తారు. అదర్వైజ్ శిష్యుడు, పరీక్షిత శిష్యుడు అతను గురువు, శిష్యుడు గురువు చెప్పింది తిరస్కరించడం ఏంటి? సో అక్కడ పరీక్షిత తిరస్కరించట్లేదు కానీ పరీక్షకు అర్థమైంది, నా గురువు నన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పి అంటారు సుఖదేవ గోస్వామి, మీరే చెప్పండి కర్మకాండం ఎలా అవుతుందని. అలా చెప్పినప్పుడు సుఖదేవ గోస్వామికి ఇంకా ఆనందం పెరుగుతుంది. దట్ వే సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే. సిమిలర్లీ ఇంకేదైనా ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్, యా సో దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ మనం శాస్త్రంలో చూడొచ్చు. కానీ ఇవి శుద్ధ భక్తుల విషయంలోనే ఇటువంటివి ప్రయత్నించాలి, మన స్థాయిలో ఇటువంటివి చేయకూడదు. మనము ఇట్స్ బెటర్ గురువు చెప్పింది డైరెక్ట్గా ఫాలో అయితే బెటరు. కానీ మనం కూడా ఇదే స్థాయిని అనుకరిస్తే మనము పతనం అవుతుంది. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు బృందావన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అప్పుడు అమెరికా నుంచి భక్తులు తీసుకొస్తారు. వాళ్ళు ఏదో ఏదో ఊహించుకుంటారు, ఓ బృందావన్ వెళ్తున్నాను, ప్రభుపాదుల గారు కృష్ణ బుక్లో రాశారు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ పుస్తకం రాశారు, బృందావనంలో కృష్ణుడి యొక్క వేణువు యొక్క శబ్దాలు వినిపిస్తాయి, నెమళ్ళు నృత్యం చేస్తాయి, ప్రతి ఒక్కరు పక్షులు కూడా చెట్లు కూడా కృష్ణ కృష్ణ అంటాయి అని చెప్పి బృందావనం వస్తున్నాము అన్నీ చూస్తామని వస్తారు. ప్రభుపాద వారు బృందావనం తీసుకొస్తారు. ప్రభుపాద ఏం చెప్తారు, కన్స్ట్రక్షన్. ఒక సన్యాసి చెప్తారు, సన్యాసికి ఏమని చెప్తారంటే, నీ యొక్క సేవ ఏమిటి, రోజు సిమెంట్ బస్తాలు ఇసుక వస్తాయి, నీ సేవ ఏంటంటే రోజుకి ఎన్ని బస్తాలు వస్తున్నాయి, ఎన్ని బస్తాలు ఖర్చు అవుతున్నాయి, ఎంత సిమెంట్ వస్తుంది, ఎంత ఇసుక వస్తుంది, అవన్నీ లెక్కలు పెట్టు అని చెప్పి. ఆ సన్యాసి షాక్ అవుతాడు, నేను బృందావనం వచ్చింది కృష్ణ భక్తుల ముని తేలిపోవడానికి, అండ్ ప్రభుపాదులకి సిమెంటు ఇసుక మూయమంటున్నారేంటి, ఇవి లెక్క పెట్టమంటున్నారేంటి చెప్పి అతను ఏం చేస్తుంటాడు, అవేం చేయకుండా అని జపం చేస్తుంటే కూర్చుంటాడు అనమాట. ప్రభుపాదకి రుచించదు. అప్పుడు ప్రభుపాదని పిలిచి చెప్తారు, అతను అడుగుతాడు ప్రభుపాద స్వయంగా, ప్రభుపాద నేను దీనికి రాలేదు దానికి వచ్చానని చెప్పి. ప్రభుపాద అంటారు, నేను మీకు చెప్పాను కదా, సర్వీస్ నో సమాధి లెటర్, ముందు సేవ చెయ్యి, తర్వాత 16 మాలు జపం చేయి చాలు, తర్వాత సేవ చెయ్యి, తర్వాత ఆటోమేటిక్గా ఒక స్థాయి వస్తుంది, అప్పుడు నువ్వు భజన అనేది అవ్వచ్చు, ఎక్కువ మాలు జపం చేసి ప్రస్తుతం సేవ చెయ్యి అని చెప్తారు. అయినా సరే అతను వినకుండానే అతను ఒక మూలకి వెళ్ళి తనకి నచ్చినట్టుగా రాధాకుండ వెళ్ళి అక్కడ బాబాజీలతో విని 64 రౌండ్స్ 128 రౌండ్స్ అలాగే చేసుకుంటూ కూర్చుంటారు అనమాట. ప్రభుపాద ఏం చేస్తారు చెప్పండి, శిష్యుడు చెప్పారు అనలేదు, భక్తులు అడుగుతారు ఆ సన్యాసిని, మహారాజ్ ప్రభుపాద స్వయంగా చెప్పారు 16 మాలు చేయి చాలు మిగతా సేవ చేయని చెప్పి, మీరు ఎందుకు వినట్లేదు ప్రభుపాద మాట అంటే, అతనేమన్నాడు, ఓ ఆమె ఫస్ట్ క్లాస్ సర్వెంట్, నాకు తెలుసు ప్రభుపాద వారు చెప్పారు, బయటికి చెప్పారు 16 మాలు, యాక్చువల్గా అది నాకు చెప్పట్లేదు మీ అందరూ చెప్తున్నారు, కానీ నాకు ఆయన హృదయం తెలుసు, నేను 64 మాలు చేస్తున్నాను, ప్రభుపాద విల్ బి మోస్ట్ హ్యాపీ విత్ మీ, ఐ నో హిజ్ ఇంటర్నల్ హార్ట్, నాకు అది అంతరంగిక మనసు తెలుసు, కాబట్టి దట్స్ ఓకే అని చెప్పి. కొన్ని రోజుల పైకి ఏమవుతుంది, అతను మాయమైపోతాడు. తర్వాత సంవత్సరం పోయాక భక్తులు బృందావన్ ఢిల్లీ వెళ్తుంటారు, పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించడానికి కార్లో అది ఉంటే ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తున్నాడు ఎవరు, ఈ సన్యాసి బట్టలు వేసుకొని, అంటే అతను పతనం అయిపోయాడు, ఎవరితో వివాహం చేసుకున్నాడు, తర్వాత పెట్రోల్ బంక్లో ఉద్యోగం చేస్తున్నాడు అనమాట. అడుగుతారు, మహారాజ్ ఏమైంది మీకు, నీ 128 మాలలు నీ 64 మాలలు ఏమయ్యాయి అంటే, ఓ లైఫ్ టైం సంబంధించి ఐ హావ్ ఆల్రెడీ చాంటెడ్ ఫర్ మై లైఫ్ అని చెప్పి అంటాడు అనమాట. సో యూ కెన్ సీ ఎలా ఉండాల్సింది, అదే ప్రభుపాద చెప్పినట్టుగా వినుంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు. సో అట్ అవర్ స్టేజ్ ఇట్ ఇస్ ఆల్వేస్ సేఫ్ దట్ వీ జస్ట్ ఫాలో, వీ డోంట్ కైండ్ ఆఫ్ యూనో ట్రై టు అండర్స్టాండ్ ద హార్ట్. మనం ఒకవేళ ఈవెన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఓ నా గురువు ఇది చెప్పాలనుకుంటున్నారా అని అనిపించినా సరే, బెటర్ యూ క్లారిఫై, గురువుతోనే క్లారిఫై చేసుకో, లేదనుకుంటే ఆ గురువు యొక్క సీనియర్ డిసైపుల్స్ నువ్వు క్లారిఫై చేసుకో, మహారాజ్ ఇలా చెప్పారు. సో నాకేమనిపిస్తుందంటే మహారాజ్ ఇది చెప్పాలనుకుంటున్నారేమో అనిపిస్తుంది, మీకు మీరేమంటారు అని చెప్పి. బెటర్ వీ ఆల్వేస్ క్లారిఫై దాన్ టు అజ్యూమ్ వీఆర్ నాట్ ఫస్ట్ క్లాస్ సర్వెంట్స్. ఫస్ట్ క్లాస్ సర్వెంట్ అవ్వాలంటే గురువు యొక్క మనసును గెలుచుకోవాలి, గురువు చాలా పరీక్షలు ఇస్తారు, ఆ కష్టమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఫాలో అయ్యి ఆ గురువుని సంపూర్ణంగా గెలుచుకున్నప్పుడు అప్పుడు దెన్ యూఆర్ క్వాలిఫైడ్ టు బి ఫస్ట్ క్లాస్ సర్వెంట్స్ అండ్ దెన్ యూ క్యాన్ క్లెయిమ్ ఐ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ మై గురువు అని చెప్పి. మనం ఇక్కడ అలా కాదు, అర్జునుడు సాయి అది, అర్జునుడు తీసుకొస్తాడు అశ్వత్థామను కట్టేసి ద్రౌపది ముందుకి, ద్రౌపది ఎప్పుడైతే అశ్వత్థామను ఆవిడ చూస్తుందో ఆవిడ తట్టుకోలేకపోతుంది, వెంటనే ఆవిడ నమస్కరిస్తుంది అనమాట అశ్వత్థాముడికి, తల్లి చూడ నమస్కరిస్తుంది. సో అండ్ అవి తట్టుకోలేకపోతుంది, ఇలాగ అతన్ని జంతువులాగా అతను కట్టిస్తారు అర్జునుడు, వెంటనే తాడులు ఎప్పమని చెప్తుంది అనమాట. షీ కాంట్ అప్రిషియేట్ దాట్. ఏమంటుందంటే, అదే హీఈస్ యాజ్ గుడ్ అస్ అవర్ గురు, ఇక్కడ మన గురువుతో సమానం, ద్రోణాచార్యుడి పుత్రుడు కదా అశ్వత్థాముడు, మన గురువుతో సమానం, ఇద్దరు కట్టులు విప్పండి అని చెప్పి. చూడండి ఇక్కడ ప్రభుపాద్ సీరియస్ ఆఫ్ పర్పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ ద్రౌపది విషయంలో ప్రభుపాద్ ఒక యాంగిల్లో అప్రిషియేట్ చేస్తారు, ఇంకొక యాంగిల్లో అప్రిషియేట్ చేయరు. ఇక్కడ వామ స్వభావం అని వస్తుంది, వామ స్వభావం అంటే వెరీ గుడ్ నేచర్డ్ హార్ట్, అంటే అంటే ఇట్స్ ఇట్స్ వెరీ వార్మ్ హార్ట్, ఇంగ్లీష్లో చెప్పాలంటే వార్మ్ హార్ట్, ఇట్ మీన్స్ వెరీ గుడ్ హార్ట్. చూడండి, తన ఐదుగురు కుమారుడిని చనిపోయారే, అది కూడా న్యాయబద్ధంగా యుద్ధంలో గెలిచి చనిపోతే ఒక ఒక మాట, అన్యాయంగా చంపబడ్డారు వాళ్ళు. అయినా సరే ద్రౌపదికి అశ్వత్థాముడి మీద కోపం లేదు. మరి ఎందుకంటే ఆవిడ వైష్ణవి, శుద్ధ భక్తురాలు కాబట్టి. కానీ గాంధారి, ఆవిడ కూడా వైష్ణవి కాబట్టి శుద్ధ భక్తురాలు కాదు. ఆవిడ తన వంత కుమార్ చనిపోయినప్పుడు ఆవిడ ద్రౌపదిలా తీసుకోలేదు, స్వీకరించ ఆవిడ హీ థాట్ ఈయనే కారణం, కృష్ణుడే కారణం. చంపింది ఎవరు? భీముడు. కానీ షీ అండర్స్టాండ్, ఎందుకంటే ఆవిడ కూడా భగవంతుని నమ్ముతున్న భక్తురాలే కాబట్టి. కానీ ఆవిడ భక్తి అంత గొప్ప భక్తి కాదు, ఆవిడ భక్తి కొంచెం కింద లెవెల్ భక్తి. కృష్ణ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్, కృష్ణుడు అనుమతి లేకుండా ఏం జరగదు, కాబట్టి కృష్ణుడే కారణం. అరే కృష్ణుడు అనుమతి లేకుండా ఏం జరగదు అని నమ్మిందానివి, కృష్ణుడు ఏం చేస్తే మన మంచికని నమ్మలేకపోయావా? ఆ నమ్మకం లేదు, ఎందుకంటే ఆవిడ శుద్ధ భక్తురాలు కాదు కాబట్టి. కృష్ణుడే కారణం కాబట్టి కృష్ణుడు చెప్పించేస్తుంది ఎవరు? గాంధారి. గాంధారి కర్సస్ కృష్ణ, తప్పు తన కుమారులది, ఆయనే కర్స్ చేస్తుంది. ద్రౌపది ఇక్కడ తప్పు తన కుమారులది కాదు, అయినా సరే అశ్వత్థామను క్షమిస్తుంది. సో ఎందుకయ్యా అంటే, దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎ వైష్ణవ. అండ్ సెకండ్లీ, వామ స్వభావం అంటారు. సో ఈ వైష్ణవ యాంగిల్లో ద్రౌపదిని ఎప్రిషియేట్ చేస్తారు ప్రభుపాదులు వారు. కానీ భౌతిక అంటే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ద్రౌపదిని ఎప్రిషియేట్ చేస్తారు. భౌతిక కోణంలో ప్రభుపాదులు వారు ఏమంటారంటే, స్త్రీలకు ఒక స్వభావం ఉంటుంది ఏంటంటే ఎమోషనల్. మెన్ ఆర్ రేషనల్, విమెన్ ఆర్ ఎమోషనల్. అంటే పురుషుడు అనేవాడికి సహజంగా ఏమంటే రేషనల్, రేషనల్ అంటే తప్పును తప్పు అంటాడు, రైట్ అండ్ రైట్ అంటాడు అనమాట, అంతేగాని సెంటిమెంటల్గా ఉండడు. లేడీస్ అనేవాళ్ళు కొంచెం భావం భావోద్వేగం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి సో దే ఇమ్మీడియట్లీ దే కర్స్, ఇమ్మీడియట్లీ బికమ్ హ్యాపీ. రెండు మాటలు పొగిడేస్తే పొంగిపోతారు, కొంచెం తేడా వస్తే కోపం అయిపోతారు. మనం చూడొచ్చు చిత్రకేతు మహారాజ్, శివుడు పార్వతి ఉంటారు, చిత్రకేతు మహారాజ్ కొంచెం వ్యంగ్యంగా అంటే యాక్చువల్గా శివుడిని మెచ్చుకుంటాడు, కానీ ఒక వ్యంగ్యంగా మాట్లాడతారు అనమాట. అంటే ఇండైరెక్ట్గా, అంటే ఇండైరెక్ట్గా క్రిటికల్గా ఎప్రిషియేట్ చేస్తారు. శివుడికి అర్థమవుతుంది, శివుడు ఏమి అనరు, ఎందుకంటే చిత్రకేతు యాక్చువల్గా నన్ను అవమానించట్లేదని శివుడికి తెలుసు. కానీ పార్వతి తట్టుకోలేకపోతుంది, పార్వతి ఇమ్మీడియట్గా సెప్పింగ్ చేస్తుంది అనమాట, ఎందుకంటే ఎమోషనల్. సో విమెన్ బై డిఫాల్ట్ ఆర్ లిటిల్ ఎమోషనల్, మెన్ ఆర్ లిటిల్ రేషనల్ అని చెప్పి భౌతికంగా చెప్తారు. అఫ్ కోర్స్ స్పిరిచువల్ లెవెల్ వీ డోంట్ డిస్క్రిమినేట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, జస్టిస్, జస్టిస్ అంటే న్యాయం, న్యాయం అనే దాన్ని నిర్ణయించాల్సి వచ్చినప్పుడు, అందుకని ఇన్ జనరల్గా అకార్డింగ్ టు వైదిక్ సిస్టమ్ ప్రకారంగా స్త్రీలని ఇన్ జనరల్గా స్త్రీలని ఎంకరేజ్ చేయరు, పురుషులే చేస్తారు. ఎందుకంటే ఏమన్నారు ఎమోషనల్, ఎక్స్ట్రా మర్సిబుల్, ఎక్కడ దయ చూపించాలి ప్రభుపాద రాస్తారు, ఎక్కడ దయ చూపించాలి ఎక్కడ దయ చూపించకూడదు అనే విషయంలో వాళ్ళు కొంచెము తడబడతారని చెప్పి. ఇక్కడ యాక్చువల్గా అశ్వత్థాముడి మీద దయ చూపించాల్సిన అవసరం లేదు, అయినా సరే ద్రౌపది దయ చూపిస్తుంది. చూపించాల్సిన దగ్గర చూపించాలి, అవసరం లేని దగ్గర లేదు. అయినా సరే ద్రౌపది తన యొక్క, బికాజ్ విమెన్ బై డిఫాల్ట్ హ్యాస్ ఎ వెరీ మదర్లీ నేచర్, తల్లి హృదయం అనేది, స్త్రీ అనేది తల్లి హృదయం ఇంకొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది, కాబట్టి కొన్ని కొన్నిసార్లు శిక్షించాల్సిన దగ్గర కూడా క్షమించేస్తారనమాట. సో దట్ ఈస్ ఎ సమ్టైమ్స్ ఇట్ హ్యాస్ టు బి క్లియర్. ప్రభుపాద వారు ఏమంటారంటే, నాన్ సెన్సికల్ నాన్ వైలెన్స్ అంటారు. అహింస అనేది నాన్ వైలెన్స్, ప్రభుపాద నాన్ సెన్సికల్ నాన్ వైలెన్స్ అంటే ఈ అహింస అనేది నాన్ సెన్స్ అంటారనమాట. వైలెన్స్ ఎక్కడ అవసరమో అక్కడ వైలెన్స్ చూపించాలి అని చెప్తారు ప్రభుపాద గారు. భగవద్గీత మీద చూసినట్లయితే ఈ రష్యన్స్ చెప్పారు కదా, ఓ గీత ఈజ్ ఎ బుక్ ఆఫ్ వైలెన్స్, కృష్ణుడు జనం చంపని చెప్పాడు కాబట్టి దాన్ని బ్యాన్ చేసేయాలి, ఎందుకు క్రిస్టియన్ మిషనరీస్ రష్యాలో భక్తులు పెరుగుతున్నారని చెప్పి. సో ఇక్కడ మన భారతదేశంలో నేషనలిస్టులు, హిందూవాదులు వాళ్ళు ఏ భగవద్గీత నాన్ వైలెన్స్ ఎవరు చెప్పారు వైలెన్స్ బుక్ అని చెప్పి, వైలెన్స్ నాన్ వైలెన్స్, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ నాన్ వైలెన్స్, నేను అదే అహింసని ప్రోత్సహించట్లేదు అహింసనే ప్రోత్సహిస్తుంది అని చెప్పి. సో డివోటీస్ని అడిగితే డివోటీస్ ఏం చెప్పారు గోపాలకృష్ణ మార్గ అందరూ, భగవద్గీత డజంట్ ప్రమోట్ వైలెన్స్, భగవద్గీత డజంట్ ప్రమోట్ నాన్ వైలెన్స్, ఇట్స్ నాట్ ఇట్స్ నైదర్ ఏ బుక్ ఆఫ్ వైలెన్స్ నార్ నాన్ వైలెన్స్, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. భగవద్గీత ప్రేమని, కృష్ణ ప్రేమని ప్రమోట్ చేస్తుంది, వైలెన్స్ని కాదు, నాన్ వైలెన్స్ని కాదు. సో వైలెన్స్ ఆల్సో నెసెసరీ అండ్ నీడెడ్. ధర్మాన్ని రక్షించడానికి కొన్నిసార్లు వైలెన్స్ అవసరం. ఒకసారి బుద్ధిస్ట్ క్లాసులో చెప్తుంటాడు అహింస 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 చెప్తారు, మరి ప్రభుపాదికి నచ్చదు అది. తర్వాత ప్రభుపాదికి మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుపాది మాట్లాడినప్పుడు హింస కూడా అవసరమే అని చెప్తారు. దాని తర్వాత క్లాస్ అయిన తర్వాత బుద్ధిస్ట్ సన్యాసి అంటారు, మీరు హింస కూడా అవసరమని చెప్పారు, అదేంటది హింస మంచిది కాదు అంటే ప్రభుపాది చెప్తారు, సరే హింస మంచిది కాదు. సరే ఆ బుద్ధిస్ట్ సన్యాసి దగ్గర కొంతమంది స్త్రీలు ఉన్నారు శిష్యులు, ఎవరు లేడీ డిసైపుల్. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఇద్దరు లేడీ డిసైపుల్స్ ఇచ్చిన వెళ్తున్నావు, ఒక వ్యక్తి వచ్చేసి నీ లేడీ డిసైపుల్ చీర పట్టుకుని లాగుతాడు, ఆవిడ కొంగుని లాగుతాడు, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతారనమాట. అది షాక్ అవుతాడు సన్యాసి, బుద్ధిస్ట్ సన్యాసి ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను ఎస్ అని చెప్పాలా నువ్వని చెప్పాలా అని చెప్పి. కానీ ఎంతసేపు ఏమని చెప్పాను, అహింస అహింస అని చెప్పాను కదా, నేనేం చేయను అన్నారనమాట. సో నా యొక్క శిష్యురాలి యొక్క కొంగుడు లాగుతున్నాడు ఎవడో అతతాయి, నువ్వేం చేస్తావునో నేను చేయను అన్నాడనమాట. వెంటనే డిసైపుల్, ఆ బుద్ధిస్ట్ డిసైపుల్ చూస్తుందనమాట, గురుదేవ్ నా కొంగుడు లాగుతున్నా మీరేం చేయరా అని చెప్పి ప్రభుపాద నవ్వి చెప్తారు. నా శిష్యురాలకి కానీ ఎవరైనా ముట్టుకుంటే లాగిపోయి కొడతానని చెప్పి. సో వైలెన్స్ ఇస్ నీడెడ్ అండ్ నీడెడ్ అన్న, అవసరమైనప్పుడు వైలెన్స్ కూడా ఉండాలి అని చెప్పి. సో ప్రభుపాద సేస్ నాన్ సెన్స్ నాన్ వైలెన్స్ అని చెప్పి, అవసరమైనప్పుడు వైలెన్స్ ఉండాలి. ఎందుకంటే ఆ వైలెన్స్ అనేది కూడా శాస్త్ర మనుసమ్యత చూసుకున్నా, శాస్త్ర ప్రకారం చూసుకున్నా సరే, కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఏం చెప్తారంటే, చూడు అశ్వత్థామని వధించు తన మంచి కోసం చెప్తారనమాట. యు కిల్ హిమ్ ఫర్ హిజ్ ఓన్ గుడ్, ఫర్ హిజ్ ఓన్ గుడ్. ఎలా ఫర్ హిజ్ ఓన్ గుడ్ అంటే, శాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి తప్పు చేశారనుకోండి, మనం ఒకరిని చంపామనుకోండి, వెంటనే రాజు అనేవాడు నరదేవుడు అతనికి మరణదండను విధిస్తాడు. విధిస్తేప్పుడు ఏమవుతుంది, అతని కర్మ అక్కడితోనే తీరిపోతుంది. ఇట్స్ నాట్ దట్ అది మళ్ళీ నరకానికి వెళ్ళి నరకంలో శిక్ష అనుభవించడం, అవేమి ఉండవు అసలు. సో హిస్ కర్మ ఇస్ డిస్ట్రాయిడ్. కానీ అతనికి ఆ శిక్షను తప్పించుకుంటే ఏదో విధంగా ఆ శిక్ష అతన్ని, సి యూ కెన్ ఎస్కేప్ ద లాస్ ఆఫ్ ద గవర్నమెంట్, యూ కాంట్ ఎస్కేప్ లాస్ ఆఫ్ నేచర్. అతనికి తర్వాత వచ్చే జన్మలోనే నరకం కింద నరకంలో కూడా అనుభవిస్తాడు, మళ్ళీ వచ్చే జన్మలో కూడా అనుభవిస్తాడు, ఇంట్రెస్ట్తో సహా అనుభవిస్తాడు అనమాట. కానీ ఇమ్మీడియట్ జస్టిస్, దెన్ వాట్ హ్యాపెన్స్, హీ డజంట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. అతని పుణ్యం మాత్రం అతనితో వెళ్తుంది, అతని పాపం మాత్రం ఎక్కడితో అర్థమైపోతుంది. కొడుకొడుసారి స్వర్గాన్ని కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి మనం చూస్తాం ఈ లోకంలో తప్పు చేస్తాము, పొలిటీషియన్స్ వీళ్ళందరూ తమ పవర్కు అధికారంకు దీనికోసం తప్పు చేస్తారు. అయితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ సాక్ష్యాన్ని కూడా మాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తారనమాట. ఐ డోంట్ అండర్స్టాండ్. సరే ఏదో ఒక విధంగా బై హుక్ ఆర్ బై క్రూక్, డబ్బు బెదిరించో భయపించో ఏదో లోభం చూపించో సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ వాడు తెలియదు ఏంటంటే, నువ్వు ఇక్కడ లాస్ ఎస్కేప్ అవ్వచ్చు కానీ తర్వాత నీకు దారుణంగా సఫర్ అవ్బోతున్నావు అని చెప్పి. సో యూ కాంట్ ఎస్కేప్ లాస్ ఆఫ్ నేచర్, యూ కెన్ ఓన్లీ ఎస్కేప్ లాస్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి నరదేవుడు అనేవాడు అంటే రాజు అనేవారు ఇన్ జనరల్గా బై పనిష్మెంట్ చేయడం ద్వారా, శిక్షించడం ద్వారా వాళ్ళని యాక్చువల్గా వాళ్ళని రక్షిస్తున్నారు. మనం శిక్షించడం ద్వారా అతన్ని భవిష్యత్తు దుఃఖం నుంచి అతను రక్షిస్తున్నారనమాట. సో ఫర్ హిజ్ ఓన్ గుడ్ కిల్యమని చెప్తాడు కృష్ణుడు. ఎనీహో ఇక్కడ ద్రౌపది మనం చూసినట్లయితే ద్రౌపది కూడా 6 ఆర్గ్యుమెంట్లు ఇస్తుంది అనమాట. వన్ థింగ్ ఈజ్ ఎస్, అతను స్వయంగా మన గురువుతో సమానం అంటుంది. ఇంకోటి ఏమంటుంది, ఇతను గురువు యొక్క, సి అవర్ గురువు ఇస్ లివింగ్ గురు అంటే తండ్రి అనేవాడు కొడుకు రూపంలో జన్మిస్తూ ఉంటాడు, బతుకుతూ ఉంటాడు అని చెప్పి. సన్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఫాదర్. ఇప్పుడు తండ్రి లేడు, ఎలా చనిపోయాడు ద్రోణాచార్యుడు వారు, తల్లి ఇంత కృపి ఉంది కాబట్టి తన భర్తను తన కొడుకులో చూసుకుంటుంది, కాబట్టి యూ షుడ్ నాట్ కిల్ హిమ్. తర్వాత ఏం చెప్తారంటే, నేను ఎంత బాధపడుతున్నాను నా పిల్లలు పోయి, వేరే స్త్రీ కూడా ఇంత బాధపడాలా, కాబట్టి వద్దు అంటుంది. తర్వాత ఏముంటుంది, మనకి గురువుకి రుణపడి ఉంటాము కాబట్టి ఇతను గురువు ప్రతినిధికి వద్దు అంటుంది. లాస్ట్కి బ్రాహ్మణుల్ని పై స్థాయి, అంటే బ్రాహ్మణ షుడ్ నెవర్ బి కిల్డ్. శాస్త్రంలో మనకి చాలా సందర్భాలు వస్తుంది. ఒకసారి రాజు దగ్గరికి వస్తే అడుగుతారు, ఎవరు తప్పు చేశారు అంటే అన్నాడు, ఎవడి తప్పు చేసినా సరే నేను శిక్షిస్తాను, ఒక్క బ్రాహ్మణుడు అయితే తప్ప అని చెప్పి. సో బ్రాహ్మణస్ ఇన్ జనరల్ ఆర్ నాట్ పనిష్డ్. బ్రాహ్మణ్ అనే వాళ్ళకి పనిష్మెంట్ అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలి శాస్త్రం ప్రకారం. ఎందుకంటే వాడు తప్పు చేస్తే అతనే తన బ్రహ్మ తేజస్సును కోల్పోతాడు, అతను ఇంత జీవితాంతం కలిగి జీవితాంతం కష్టపడి బ్రహ్మతేజస్ సంపాదిస్తాడు, ఆ తేజస్ కోల్పోతాడు అనమాట. సో బ్రాహ్మణస్ అనే వాళ్ళని ఇన్ జనరల్గా ఎవరు శిక్షించరు, చంపరు. కానీ ఇక్కడ చూసినట్లయితే అశ్వత్థాముడు బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మబంధు. అంటే అతనికి బ్రాహ్మణ లక్షణాలు లేవు అతనిలో. సో ఇన్ దాట్ సెన్స్ నా హీ కెన్ బి కిల్డ్. కానీ ద్రౌపది ఏమంటుంది, ఇతను కూడా బ్రాహ్మణుడే కాబట్టి, అంటే మనకన్నా పై జాతి కాబట్టి మనకన్నా పై స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని మనం శిక్షించడం ద్వారా ఆ పాపం మనకు తగిలి మన కుటుంబమే నాశనం అయిపోతుంది కాబట్టి వద్దు అని చెప్పి ఈ విధంగా మెనీ ఆర్గ్యుమెంట్స్ షీ గివ్స్ ద్రౌపది. అది విని యుధిష్ఠిర మహారాజ్ ఎస్ 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 వండర్ఫుల్. యుధిష్ఠిర మహారాజు నకులుడు సహదేవుడు కూడా ద్రౌపదికి సపోర్ట్ చేస్తారు, అతను చంపొద్దు విడిచిపెట్టేయండి అని చెప్పి. సో యుధిష్ఠిర మహారాజ్ క్యారెక్టర్ తీసుకుంటే యుధిష్ఠిర మహారాజ్ ఇస్ ప్యాసివ్, ప్యాసివ్. భీమా ఇస్ అగ్రెసివ్, అర్జున ఇస్ బ్యాలెన్స్డ్. సో భీముడు ఏమంటారంటే ఇక్కడ భీమా సేస్ నో, భీముడు నచ్చదు ఈ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్స్, అశ్వత్థామని వధించాలని చెప్పి. బై డిఫాల్ట్ భీమా అగ్రెసివ్ కదా, యుధిష్ఠిర్ ప్యాసివ్. యుధిష్ఠిర్ ప్రతి విషయంలో శుద్ధ భక్తుడే, కానీ శుద్ధ భక్తుల్లో కూడా, అంటే భక్తుల్లో కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే పాండవులు అందరూ శుద్ధ భక్తులే, కానీ శుద్ధ భక్తుల మధ్యలో కూడా ఎన్ని మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్నాయి చూడండి. సో దిస్ ఈజ్ యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ స్టోరీ చూసినట్లయితే ఇది ఎవ్రీడే ప్రతిరోజు మన జీవితంలో జరిగే స్టోరీసే. ద్రౌపది భక్తురాలు శుద్ధ భక్తురాలు, యుధిష్ఠిరుడు శుద్ధ భక్తుడు, భీముడు శుద్ధ భక్తుడు, అర్జునుడు శుద్ధ భక్తులు, నకులు సహదేవుడు శుద్ధ భక్తులు, అయినా సరే ఎన్ని భేదాలు ఉన్నాయి చూడండి. యుధిష్ఠిరు మాట చెప్తారు అవును వధించదు విడిచిపెట్టేయండి అంటారు, భీముడు మాత్రము లేదు వధించాలి అంటారు అనమాట, కృష్ణుడు అంటారు వధించాలి అంటారు అనమాట. కృష్ణ భీమా సేస్ కిల్, యుధిష్ఠిర్ ద్రౌపది నకుల సహదేవ సేస్ స్పేర్ దమ్. అప్పుడు కృష్ణుడు అంటారు చూడు అర్జున, అంటే అర్జునుడిని లీడర్ కింద పెడతారు కృష్ణుడు ఇక్కడ. ఈ సేస్ అర్జున నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి, భీముడిని నన్ను సంతృప్తిపరచాలి, మేము చంపాలంటున్నాము, సేమ్ టైం యుధిష్ఠిరిని ద్రౌపదిని కూడా నువ్వు సాటిస్ఫై చేయాలి, మమ్మల్ని సాటిస్ఫై చేయాలి, యుధిష్ఠిరిని సాటిస్ఫై చేయాలి, నువ్వే ఆలోచించుకుంటారు. అంటే ఇండైరెక్ట్గా కృష్ణుడు హింట్ ఇస్తున్నాడు అర్జునుడికి. యాక్చువల్లీ కృష్ణ హీ కెన్ టెల్ నా, ఆయన స్వయంగా చెప్పేవచ్చు ఏ అతన్ని చంపు లేకపోతే వదిలే లేకపోతే ఇలా ఏదో చేయని చెప్పి. కానీ కృష్ణుడు స్వయంగా చేయట్లేదు, కృష్ణుడు అర్జునుడికి చేయమని చెప్తున్నారు. ఏం చేయమని చెప్తున్నారు అది కూడా డైరెక్ట్ చెప్పలేదు, ఇండైరెక్ట్ చెప్తున్నారు. సి కృష్ణ మన జీవితంలో తీసుకున్నా సరే ప్రతి లీడర్ విషయంలో కూడా ఇలాగే అవుతుంది. లీడర్ అనేవాడికి కొన్ని కొన్నిసార్లు దిస్ ఇస్ ఎ ఎటర్నల్ ప్రాబ్లం, జస్టిస్ వర్సెస్ కంపాషన్. ఒక వైష్ణవుడి దగ్గర తప్పు జరుగుతుంది, తప్పు జరిగినప్పుడు ఒక యాంగిల్లో చూసుకుంటే అతను జస్టిస్ ఇవ్వాలి, ఇంకొక యాంగిల్లో కంపాషన్, అంటే ఓ ఇతను సంస్థకి ఇంత చేశాడు కాబట్టి క్షమించాలా, తప్పు చేశాడు శిక్షించాలా, శిక్షించాలా క్షమించాలా. శిక్షించాలా క్షమించాలా అని చెప్పి ఈ యొక్క ధర్మ సంకటం ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ఇసుకోండి, మనం చూస్తాం కదా కొన్ని కొన్ని లీడర్లు తప్పు చేస్తారు, అతను శిక్షించాలా క్షమించాలా ఈ సమస్య ఎప్పుడు ఉంటుంది. సో ఆ డెసిషన్ తీసుకునే వాడికి చూడండి ఎలాగా అతను, కొంతమంది క్షమించాలి అంటారు, కొంతమంది శిక్షించాలి అంటారు, ఆ నిర్ణయం తీసుకోవాలి. అతను ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు, శాస్త్రం చూస్తాడా? కృష్ణ గివ్స్ ఇన్స్ట్రక్షన్ స్టాండ్, అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, కానీ అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది లీడరే. సో ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు ఇగే ఇన్స్ట్రక్షన్స్, అతను ఆకతాయి ఇది అది అని చెప్పి, కానీ నిర్ణయం ఎవరికి వదిలిపెట్టారు, అర్జునుడికి విడిచిపెట్టారు, ఈజ్ ద లీడర్. అది కృష్ణుడు హింట్ ఇస్తాడు, ఏమని హింట్ ఇస్తాడు, ఇద్దరిని నువ్వు సాటిస్ఫై చేయాలి అని చెప్పి. సో అర్జునుడికి ఆ హింట్ అర్థమవుతుంది. సో అర్జున్ వాట్ అర్జున డస్, సో హీ టేక్ అశ్వత్థాముడి యొక్క శిఖ, తన శిఖ మీద మణి కూడా ఉంటుంది, ఆ శిఖ మణి కలిపి కోసేస్తారనమాట. అంటే బ్రాహ్మణుడికి అవమానించినా సరే, బ్రాహ్మణుడి జుత్తు కోసేసినా సరే, లేకపోతే బ్రాహ్మణుడి ఊరు నుంచి వెలేసేసినా సరే, ఈ మూడు చేస్తే ఆ బ్రాహ్మణుడిని చంపిన దాంతో సమానం, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ కిల్లింగ్ ఏ బ్రాహ్మణ. సో ఆ విధంగా అతని యొక్క జుత్తుని ఆ మణిని కోసేయడం ద్వారా అతనిని చంపినంత పని చేశాడు. సో ఆ విధంగా భీముడు కృష్ణుడు సంతృప్తి చెందారు, సేమ్ టైం అతన్ని ప్రాణాంతం విడిచిపెట్టాడు కాబట్టి ద్రౌపది యుధిష్ఠిర మహారాజులు కూడా సంతృప్తి చెందుతారు. సో అందరు సంతోషపడతారు. ఆ విధంగా హీ సెండ్స్ దమ్ అశ్వత్థాముడిని వేలేసేస్తారనమాట అక్కడ నుంచి. సో ఈ విధంగా అర్జునుడు ఒక ఆదర్శవంతమైన నాయకుడు, లీడర్. సో సిమిలర్లీ మనం మన జీవితంలో తీసుకున్నా సరే ప్రతి ఇంట్లో కూడా ఇవి ఉంటాయి. ఏముంటాయి? అందరూ హస్బెండ్ డివోటీయే, వైఫ్ డివోటీయే, పేరెంట్స్ డివోటీయే, చిల్డ్రన్స్ డివోటీయే. కుటుంబంలో కూడా ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది ఇలా ఉండాలి అంటారు, కొంతమంది అలా అంటారు, కొంతమంది టెంపుల్కి ఇవ్వు అంటారు, కొంతమంది ఇవ్వద్దు అంటారు. ప్రతి ఒక్కరూ కృష్ణ కాన్షియస్సే, కాకపోతే అయినా సరే భేదాలు ఉంటాయి. సో లీడర్ అనేవాడు కుటుంబంలో ఒక లీడర్ ఉంటారు, టెంపుల్ అన్నాక కమ్యూనిటీ అన్న తర్వాత కూడా ఒక లీడర్ ఉంటారు, ప్రెసిడెంట్ లేకపోతే సన్యాసి ఎవరో లీడర్ ఉంటారు. సో ప్రతి ఒక్క జీవితంలో కూడా ఇటువంటి సంబంధ ఇటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. సో ద సొల్యూషన్ ఇస్ దాట్, దానికి పరిష్కారం ఏంటి అంటే, వన్ థింగ్ ఇట్స్ నాట్ ఈజీ. అర్జునుడి సిచ్యువేషన్ చాలా కష్టము, భిన్న అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు అర్జున బికాస్ ఈజ్ ఎ గ్రేట్ డివోటీ, ఇక్కడ అండర్స్టాండ్ ద హింట్స్ ఆఫ్ కృష్ణ. మీరు చూసినట్లయితే ప్రభుపాద పర్పూర్ ఏమని రాస్తారంటే, కృష్ణుడు పరిష్కరిస్తున్నాడు అని రాశారు పర్పోర్ట్స్లో. ఎవరు పరిష్కరిస్తున్నారు? అర్జునుడు పరిష్కరిస్తున్నాడు, కానీ ప్రభుపాద వారు పర్పోర్ట్లో కృష్ణుడు పరిష్కరిస్తున్నాడు అని రాశారు. ఎలా పరిష్కరిస్తున్నాడంటే, కృష్ణుడు హింట్ ఇస్తున్నాడు. ఎలా హింట్ ఇస్తున్నాడు? ఇద్దరిని సంతృప్తిపరచు అని చెప్పి. సో యాక్చువల్గా భగవంతుడు శాస్త్రం ద్వారా మనకి హింట్ మాత్రమే ఇస్తారు, గివ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. కానీ ఆ సందర్భంలో ఏ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వాలి, జస్టిస్ని ఫాలో అవ్వాలా, కంపాషన్ ఫాలో అవ్వాలి, ఎప్పుడు ఏ విధంగా ఫాలో అవ్వాలనేది, అది మనము లీడర్ అనేవాడు నిర్ణయించాలి. కానీ ఎలా నిర్ణయం తీసుకోవాలంటే, ఆ వ్యక్తి కృష్ణ కాన్షియస్ అయి ఉండాలి. సో దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎ లీడర్ దాన్ టు బి కృష్ణ కాన్షియస్, ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అది ఎంత తెలివైన వాడైనా అవ్వచ్చు, ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు, కానీ మనము ఇఫ్ యు ఆర్ నాట్ ఫుల్లీ కృష్ణ కాన్షియస్, మనం సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలో లేకపోయినప్పుడు ఇటువంటి సందర్భాల్ని మనం ఫేస్ చేయలేము. ఎందుకంటే కృష్ణుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది మనకి అర్థం కాదు. అర్జునుడికి అర్థమైంది కృష్ణుడు నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు అని చెప్పి. అందుకనే ముందు కూడా కృష్ణుడు ఎక్స్టర్నల్గా ఒక చెప్పారు, కానీ దానికి వ్యతిరేకంగా చేశారు. తర్వాత కృష్ణుడు చెప్పారు ఇద్దరిని సంతృప్తిపరచు అని చెప్పి. సో కృష్ణుడు యొక్క హృదయం అర్జునుడికి అర్థమై చేస్తారు. కాబట్టి మనం కూడా భగవంతుడి హృదయం అర్థం అవ్వాలంటే, మనము వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కృష్ణ కాన్షియస్నెస్, వీ హ్యావ్ టు బి సిన్సియర్. మనం సిన్సియర్గా కృష్ణ కాన్షియస్నెస్లో ఉంటే, అంటే కృష్ణుడు డైరెక్ట్గా చెప్పింది మనం ఫాలో అయితే, తర్వాత కృష్ణుడు చెప్పంది కూడా మనకు అర్థమవుతుంది, దెన్ వీ కెన్ బి ఎన్ ఐడియల్ లీడర్. సో లీడర్ హ్యాస్ టు బి రియల్లీ కృష్ణ కాన్షియస్నెస్, అప్పుడే అతను జస్టిస్ చేయగలడు. అర్జునుడు ఆ విధంగా యాజ్ ఎ ఐడియల్ లీడర్ అతని కాన్ఫ్లిక్ట్ రిజల్వేషన్లో కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయగలిగారు, భక్తుల మధ్య ఉన్న భేదాభిప్రాయాన్ని సున్నితంగా పరిష్కరించగలిగారు అతని లీడర్ కాబట్టి. మిగతా వాళ్ళ గొప్పతనం చూడండి, వాళ్ళు కూడా అందరూ అర్జునుడి యొక్క నిర్ణయాన్ని స్వాగతించారు. దేరిన్సే ఓ ఎందుకు కోర్చావు, ఎందుకు చంపలేదు, నో, దే ఆల్ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ యూ డిసైడ్ విల్ ఫాలో. అర్జున్ నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారు. దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా 7వ అధ్యాయం ముగుస్తుంది. 8వ అధ్యాయం కుంతి మహారాణి ప్రార్థనలు వస్తాయి, చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. టుమారో విల్ డిస్కస్ దాట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ లేట్ అయింది. సో ఎవరికైనా సరే ఏమైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్ పోస్ట్ మీ ఇన్ మై నెంబర్ 8420002624. మీరు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఏదైనా కామెంట్స్ ఉన్నా సరే, మీకు ఏదైనా పాయింట్ నచ్చినా సరే షేర్ చేయండి. యాజ్ అ సే ఇట్ విల్ ఎంకరేజెస్. తర్వాత రోజు 2-3 లెక్చర్లు చొప్పున ఇస్కాన్ విజయవాడ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెమ్మదిగా లెక్చర్స్ని మనము కొంచెం ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నాము. సో భక్తులందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్లీజ్ గో టు ఇస్కాన్ విజయవాడ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ కొత్త లెక్చర్స్ అనేవి మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, సమవేత భక్తవృంద కీ జై, నితాయ గౌర్ ప్రేమానందే హరి 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 ఓ హరే కృష్ణ.